ಸಭಾಯೈ ನಮಃ. ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯೈ ನಮಃ. ಶ್ರೀ ಶಿವಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ಗುರವೇ ನಮಃ. ಶ್ರೀ ಮಹಾಕಾಳಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾಸರಸ್ವತಿ ಸ್ವರೂಪ ಜಗದಂಬಾಯೈ ನಮಃ. ವಿಶ್ವೇಶಂ ಅಧವಂಡುಂಡಿಂ ದಂಡಪಾಣಿಂಚ ಭೈರವಂ ವಂದೇ ಕಾಶೀಂ ಗುಹಾಂ ಗಂಗಾಂ ಭವಾನೀಂ ಮಣಿಕರ್ಣಿಕಾಂ ಆನಂದಮಾನಂದವನೇ ವಸಂತಂ ಆನಂದಕಂದಂ ಹತಪಾಪಬೃಂದಂ ವಾರಾಣಸೀನಾಥಮನಾಥನಾಥಂ ಶ್ರೀವಿಶ್ವನಾಥಂ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೇ. ಮಾತರ್ಭವಾನಿ ತವ ಪಾದರಜೋ ಭವಾನಿ, ಮಾತರ್ಭವಾನಿ ತವ ದಾಸತರೋ ಭವಾನಿ, ಮಾತರ್ಭವಾನಿ ನ ಭವಾನಿ ಯಥಾ ಭವೇಸ್ಮಿನ್ ತದ್ವಾಗ್ಭವಾನ್ಯನುದಿನಂ ತವ ನ ಪುನರ್ಭವಾನಿ. ದೇವರಾಜ ಸೇವ್ಯಮಾನ ಪಾವನಾಂಘ್ರಿ ಪಂಕಜಂ ವ್ಯಾಳಯಜ್ಞಸೂತ್ರಮಿಂದು ಶೇಖರಂ ಕೃಪಾಕರಂ ನಾರದಾದಿ ಯೋಗಿಬೃಂದ ವಂದಿತಂ ದಿಗಂಬರಂ ಕಾಶಿಕಾಪುರಾಧಿನಾಥ ಕಾಲಭೈರವಂ ಭಜೇ. ವ್ಯಾಸಂ ವಸಿಷ್ಠನಪ್ತಾರಂ ಸಿಕ್ತೇ ಪೌತ್ರಮಕಲ್ಮಷಂ ಪರಾಶರಾತ್ಮಜಂ ವಂದೇ ಸುಖತಾತಂ ತಪೋನಿಧಿಂ ಶಾರದಾ ಶಾರದಾಂಭೋಜ ವದನಾ ವದನಾಂಬುಜೇ ಸರ್ವದಾ ಸರ್ವದಾಸ್ಮಾಕಂ ಸನ್ನಿಧಿ ಸನ್ನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್. ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ಅಜ್ಞಾನಾಂ ಜಾಹ್ನವೀತೀರ್ಥಂ ವಿದ್ಯಾತೀರ್ಥಂ ವಿವೇಕಿನಾಂ ಸರ್ವೇಷಾಂ ಸುಖದಂ ತೀರ್ಥಂ ಭಾರತೀತೀರ್ಥಮಶ್ರೀ. ಶ್ರೀ ಶ್ರೀ ಭಾರತೀತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿ ಶ್ರೀಚರಣಲ ಪಾದಪದ್ಮ ಮೂಲಕ, ಶ್ರೀ ಶ್ರೀ ವಿಧುಶೇಖರ ಭಾರತೀ ಸ್ವಾಮಿ ವಾರಿ ಯೊಕ್ಕ ಚರಣಕಮಲ ಮೂಲಕ ಸಾಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರಗಳು ಚೇಸ್ಕೊನಿ, ಸ್ಕಂದ ವ್ಯಾದವ್ಯಾಸ ಪ್ರಣೀತಮೈನ ಸ್ಕಂದ ಪುರಾಣ ಅಂತರ್ಗತಮೈನ ಕಾಶೀಖಂಡಂ 4వ భాగం ప్రారంభించుకుంటున్నాం. కాశీఖండ శ్రవణాసక్తులై వచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారములు చెల్లించుకుంటూ ప్రారంభిద్దాం. మరి 75 అధ్యాయాలు ఉన్నాయి, ఇంకొక 25 అధ్యాయాలు మనకు కావాల్సి ఉన్నది. నిన్నటి రోజున కాశీ ముక్తిక్షేత్రం కావడానికి హేతుభూతములైనటువంటి లింగములను గురించి చెప్పుకోవటం ప్రారంభించాం. మొట్టమొదటి ఓంకారేశ్వరుని లింగ ప్రభావం చెప్పుకున్నాం. ఇది చిత్వన్పురాలో ఉంది, కాశీలో ముస్లిం ఏరియాలో. 10,000 యుగాలు తపస్సు చేస్తే బ్రహ్మగారు లోపల ఏ జ్యోతిని, పరంజ్యోతిని ఆయన దర్శించాడో ఆ పరంజ్యోతి 1,000 యుగాల తర్వాత ఆయన ముందు సాక్షాత్కరించింది. అకార ఉకార మకార నాద బిందు స్వరూపంగా 5 లింగాలుగా అదే ఓంకారేశ్వర లింగం. తర్వాత పరమేశ్వరుడు సంతుష్టుడై అనేక వరాలిచ్చి నీకు అతనికి సృష్టి చేసేటువంటి సామర్థ్యం, సర్వవిధములైనటువంటి జ్ఞానం కలిగేటట్టుగా అనుగ్రహించారు. ఆ తర్వాత అక్కడ దమనుడు అనేటువంటి ఆయన ఈ శరీరంతో సిద్ధి పొందాడు. ఒక కప్ప కూడానే ఆ దేవాలయంలో తిరుగుతూ ప్రదక్షిణం చేస్తూ స్పృశించి అది కూడా మోక్షాన్ని పొందింది మొదలైనటువంటి కథలన్నీ ఓంకారేశ్వరుడు మహత్యం కాశీలో మొట్టమొదటిగా ప్రథమ స్థానంలో ఉన్నటువంటి లింగం అని చెప్పి దాని గొప్పతనాన్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాతనే త్రివిష్టపేశ్వరుడు లింగము గురించి ప్రారంభించాం. ఇది ఓంకారేశ్వర లింగం, అన్ని లింగములు కాశీలో గొప్పవే, అన్నిటికంటే ఓంకారేశ్వర లింగం గొప్పది అన్నారు. దానికంటే కూడా దీని ప్రత్యేకత దీనికి ఉంది, ఇది ఇంకా శ్రేష్టమైందని చెప్పి త్రిలోచనేశ్వరుడు, త్రివిష్టపేశ్వరుడు అనే పేరుతో పిలువబడుతుందని చెప్పి చెప్పుకున్నాం. ఇక్కడ పిలపిలా తీర్థం ఉన్నది. అక్కడ నర్మదా నదిలో గంగా, యమున, సరస్వతి మామూలుగా 3 వచ్చినాయి కాశీకి, నర్మదా నది కూడా కలిసింది. అందువల్ల చతుస్రోతస్ అన్నమాట, 4 నదులు అక్కడ కలిసినాయి. దానికి దగ్గరలోనే ఈ త్రిలోచనేశ్వర మందిరం. ఈ లింగం గొప్పతనం ఏంటయ్యా అంటే పరమేశ్వరుడు యోగ సమాధిలో ఉన్నాడు. ఆ సమాధిలో ఉన్నప్పుడు అవతరించినటువంటి లింగం త్రిలోచనేశ్వరుడు. త్రివిష్టము అంటే విష్టపం అంటే లోకాలు. ఈ 3 లోకములలో ఏ తీర్థములు, ఏ క్షేత్రములు, ఏ గొప్ప నాగములు, ఏ శ్రేష్ఠ వస్తువులు ఉన్నాయో అవన్నీ అక్కడ ఉన్నాయిట. అందువల్ల దానికి త్రివిష్టపేశ్వరుడు అని ఆ లింగమునకు ప్రఖ్యాతి వచ్చింది. ఆ లింగము ఆవిర్భవించినప్పుడు దాన్ని దర్శించడం కొరకు ఆ తేజోరూపాన్ని మూడు కన్నులు ఇచ్చి దర్శించమన్నాడు పార్వతీదేవిని. ఆ కారణంగా త్రిలోచనేశ్వరుడు అని కూడా పేరు వచ్చింది. ఆ లింగమునకు చుట్టూ సర్పము చుట్టబడి ఉంటుంది ఆ లింగము. ఆ లింగం చాలా గొప్పది అని చెప్పి ఆ లింగం యొక్క ప్రభావాన్ని చెప్పుకొని పాపప్రాయశ్చిత్తానికి పిలపిలా తీర్థంలో స్నానం చేసి ఆ త్రిలోచనేశ్వరుణ్ణి పూజించి ఆ తర్వాత మనం ఉండే అక్కడ ఉన్నటువంటి అర్చకులకు వాళ్ళని బాగా సంతృప్తిపరిచి ఆయన చేత నువ్వు నిష్పాపుడవైనావు పాపరహితుడవైనావు అనిపించుకొని తర్వాత పంచనదంలో స్నానం చేసి తర్వాత మణికర్ణికలో స్నానం చేసి విశ్వేశ్వరుని వెళ్ళి కనుక చూచినట్లయితే ఇది అనేక పాపములకు ఇది గొప్ప ప్రాయశ్చిత్తంగా కూడా చెప్పారు. ఇది ఒక విధానం. ఈ పని చేస్తే సమస్త పాపములకు ఇది ప్రాయశ్చిత్తం అని కూడా ఒక కొత్త పాప ప్రాయశ్చిత్తమైనటువంటి ఒక కొత్త విషయాన్ని కూడా త్రిలోచనేశ్వరుని గురించి చెప్పారు. ఇది మనసులో ఉన్నది కానీ ఇంతవరకు చేయలా. ఇప్పుడు నిన్న మళ్ళీ గుర్తుకు చేసుకున్నటువంటి తర్వాత చేయాలనిపిస్తున్నది. అయితే కొద్ది కష్టం అనుకోండి. అది ఇంకోటి. ఇంకా ఏంటంటే వైశాఖ శుద్ధ తది నాడు అక్కడ అంటే అక్షయ తది ఆ రోజు ఇక్కడ వార్షిక యాత్ర చేస్తూ ఉంటారు. ఆ రోజు ఉదయం అక్కడికి వెళ్ళి పిలపిలా తీర్థంలో స్నానం చేసి పితృతర్పణాదులు చేసి స్వామిని దర్శించుకొని మళ్ళీ తర్వాత నే ఆ రోజు ఉపవాసం ఉండి అక్కడ జాగరణ చేసి మరునాడు ఉదయం స్నానం చేసి మళ్ళీ పిలపిలా తీర్థంలో మళ్ళీ ఆ స్వామిని దర్శించుకొని అక్కడ దానాలు అక్షయ ఘటదానం అని చెప్పి ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా అక్కడ చేసి బ్రాహ్మణులను భుజింపజేసి తాను గనక పారణ చేసినట్లయితే అది దాని యొక్క ఫలితం అక్షయంగా ఉంటుందని కూడా త్రిలోచనేశ్వరుని గురించి నిన్న చెప్పడం జరిగింది. ఇప్పుడు దాని మహిమను తెలిపేటువంటి జరిగినటువంటి ఒక కథని చెబుతూ ఉన్నారు. ఇది దాని విరజాపీఠంలో ఉన్నది ఈ త్రిలోచనేశ్వరలింగం. ఇది ప్రళయకాలంలో కూడా నశించకుండా ఉండేటువంటి మందిరం. చాలా ఉన్నతమైనటువంటి మందిరం. ఇది చాలా ఎత్తుగా ఉంటుంది. ప్రళయకాలంలో కూడా స్వర్గము ఇవన్నీ నశించకుండా ఉండడానికి క్రింద ఆధారభూతమైన స్తంభంలాగా ఉంటుంటుంది. అంత మణిమయమైనటువంటి గొప్ప దివ్య మందిరం. పూర్వం ఒకప్పుడు ఏం జరిగిందంటే ఆ పర్వత ఆ దేవాలయం చాలా పెద్దది. ఆ పైన ఉన్నది మధ్యలో గూళ్ళు అవన్నీ ఉంటూ ఉంటాయి ఖాద్వారం. అక్కడ ఒక గూడు ఏర్పాటు చేసుకొని రెండు పావురాలు ఉంటూ ఉన్నాయి. రెండు పావురములు ఆ దేవాలయం యొక్క ఆ శిఖరం పైన శిఖరాగ్రంలో బాగా రక్షణగా ఒక గూడు ఏర్పాటు చేసుకొని ఉంటూ ఉన్నాయి. తత్ర పారావతద్వంద్వం వసేతు స్వైరంకృత ఆలయం ప్రాతస్సాయం చ మధ్యాహ్నే కుర్వన్ నిత్యం ప్రదక్షిణం ఉడ్డీయమానం పరితః పక్షవాతైరితస్తత రజప్రాసాద సంలగ్నం దూరీకుర్వద్దినే దినే త్రిలోచనేతి సతతం నామభక్తైరుదాహృతం త్రివిష్టపేతి జతథా తయోః కర్ణాతిథి భయేత్ చతుర్విధాని వాద్యాని శంభు ప్రీతికరణ్యలం తయోః కర్ణగృహాం ప్రాప్య ప్రతిశబ్దం ప్రతన్వతే మంగళార్తిక జ్యోతిస్త్రిసంధ్యం పక్షిణోస్తయో నేత్రాంత నివిశన్నిత్యం భక్తచేష్టం ప్రదర్శయేతు. రెండు పావురాలు ఆ యొక్క గోపురము దగ్గర ఆలయం నిర్మించుకొని అవి ఒక గూడు అక్కడ ఉంటూ ఉన్నాయండి. ఉదయం పూట మధ్యాహ్నం పూట సాయంకాలం పూట కూడా ఆ దేవాలయానికి ప్రదక్షిణం చేస్తూ ఉన్నాయి. అవి ఎగురుతూ ప్రదక్షిణం చేస్తుంటే ఆ రెక్కల తాకిటికిటండి అక్కడ ప్రసాదం పైన ఉన్నటువంటి దుమ్మంతా కూడా పోతున్నదిట. శుభ్రం చేసినట్లు అవుతున్నదనమాట. ఆ దుమ్మంతా కూడా ఆ రెక్కల యొక్క గాలికి అన్నమాట. ఇలా ప్రతిరోజు ప్రదక్షిణం చేస్తూ ఉంటుంది. వాటి పని అది ఉండటమేమో అక్కడ ఉంటూ ఉంటాయి. అందరూ భక్తులందరూ కూడా త్రిలోచన త్రివిష్టప త్రిలోచన త్రివిష్టప అంటుంటే చెవులతోనే ఆ నామాన్ని వింటూ ఉంటాయి. అక్కడ శంభు పరమేశ్వరుడికి ప్రీతికరమైన రకరకాల వాద్యములు గీతములు ఉంటే అవన్నీ వింటూ ఉంటాయి ఆ చెవితో. అక్కడ చక్కగానే మంగళహారతులు ఇస్తూ ఆ హారతులు ఇస్తూ ఉంటే ఆ మంగళజ్యోతిని హారతుల యొక్క జ్యోతులను హాయిగా తిలకిస్తూ ఉంటాయి నేత్రాతిథిగా. ప్రాణయాత్రం విహాయేపి కదాచిత్ స్థిరమానసో. జీవయాత్రకు పక్షులు అక్కడక్కడికి వెళ్తాయి, అవన్నీ వదిలేసి అక్కడే ఉంటున్నాయి. అక్కడ ఏదో లభించింది, ఆ పిలపిలా తీర్థంలో స్నానం చేస్తూ ఉంటాయి, ఆ నీళ్లు తాగుతూ ఉంటాయి, అక్కడ లభించింది తింటూ ఉంటాయి. అక్కడ మా వదిలిపెట్టే త్రిలోచనేశ్వర మందిరాన్ని మాత్రం విడిచి వెళ్ళవండి, అట్లా ఉంటూ ఉన్నాయి అక్కడ. అక్కడ నోడీయ వాంఛితం యాత పశ్చంతౌ కౌతుకం కథం. అక్కడి నుంచి మాత్రం ఎప్పుడు విడిచిపెట్టి మాత్రం వెళ్ళవట, ఆ త్రిలోచనేశ్వర మందిరం దాటి అసలు బయటికి వెళ్ళవు ఎట్టి పరిస్థితుల్లో కూడా, జీవయాత్రకు కూడా. అక్కడ ఏమైనా బియ్యము గియ్యము ఏమైనా తండులాలు అక్షతలు అవి ఉంటే, ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు వాళ్ళు ఎవరైనా భక్తులు వేస్తుంటే అవి మాత్రం తింటూ ఉంటుంది. దేవ దక్షిణ దిగ్భాగే చతుస్రోతస్విని జలం. స్రోతస్సు అంటే ప్రవాహం, నాలుగు నదులు కలిసినాయి, గంగా యమున సరస్వతి నదులు భగీరథుడు వెంట వచ్చినాయి. అక్కడ నర్మదా నది కూడా తపస్సు చేసింది, ఆ నర్మదా జలం కూడా కలిసింది, దాని పేరు పిలపిలా తీర్థం అండి. అక్కడ స్నానం చేస్తే నాలుగింట్లో స్నానం చేసినట్లు, ఇందాక పంచనదంలో చేస్తే ఐదు నదుల్లో స్నానం చేసినట్లు. దేవ అక్కడే ఆ దాహం గనక అయినట్లయితే అక్కడే స్నానం చేస్తూ ఉంటాయి అవి. తయోరిత్థం విచరతో త్రిలోచన సమీ, అవి ఆ నీరే త్రాగుతూ ఉంటాయి. ఈ రకంగా ఆ త్రిలోచనుని యొక్క సమీపంలో చాలా రోజులు గడిచిపోయిందండి, చక్కగా జీవితం గడుపుతున్నాయి. ఆ శివుని యొక్క నామాలు వింటున్నాయి, అక్కడ పూజలు ఇవన్నీ హాయిగా దర్శిస్తున్నాయి, ప్రదక్షిణాలు చేస్తున్నాయి, రెక్కల యొక్క గాలికి దుమ్మును ఉదాహరణ కూడా దులుపుతూ ఉన్నది. ఆ శిఖరాల పైన పిలపిలా తీర్థంలో మునుగుతూ ఉన్నాయి, అక్కడ జలాన్ని త్రాగుతూ ఉన్నాయి, అక్కడ భక్తులు ఇచ్చిన తండులాలు భక్షిస్తూ ఉన్నాయి, ఇలా కాలం గడుపుతూ ఉందండి. ఇంతలో ఒకరోజు ఏమైందండి, అథ దేవాలయ స్కంధే గవాక్షంతర్గత ఊచతౌ. అక్కడ గవాక్షం యొక్క లోపల ఉన్నది, ఉండేటప్పటికి ఓ రోజు ఒక డేగ వచ్చింది ఆ ప్రాంతానికి. పౌరములకు డేగకు అసలు దానికి వాటికి ఆహారం అయ్యేది, చూచింది ఆ రెండు పక్షుల్ని చూచింది ఇక్కడ హాయిగా ఉన్నాయని చెప్పి. తచ్చ పారాపతద్వంద్వం సేన పరిజిగురుక్షక, దీని ఏమైనా భక్షించాలి రెండింటిని అనుకుంది. అవతీర్యా అంబరాదాసు, ఆకాశంలో నుంచే చూచి హఠాత్తుగా అక్కడికి దిగింది, క్రిందకు దిగింది. కేన మార్గే చూచి ఈ ఏ మార్గంలో నుంచి ఇది బయటకు వస్తున్నాయి, మళ్ళీ ఏ మార్గంలో నుంచి బయటికి వెళ్తున్నాయి, అసలు వీటి ప్రవృత్తి ఏంటని కాసేపు అట్లా చూచిందన్నమాట. ఈ రెండు పక్షుల యొక్క పరిస్థితి ఏంటి, ఎప్పుడు బయటకు వస్తున్నాయి, ఎప్పుడు లోపలికి పోతున్నాయి, అసలు ఏమిటని పరిశీలించింది. ఏ మార్గం గుండా వస్తున్నాయి, ఏ మార్గం కింద పోతున్నాయి, ఎప్పుడు ఏం చేస్తున్నదని కాస్త వీళ్ళు రెండింటిని ఒకేసారి పట్టుకుని భక్షించాలని చెప్పి దాని ఆలోచన అన్నమాట. రెండింటిని ఒకేసారి మధ్యే దుర్గం ప్రవిష్టౌచ మమవశ్యా విమౌనయత్. ఆ దుర్గం మధ్యలో ప్రవేశిస్తే మనకు పట్టుకోవడం కష్టం, మన చేతి చెక్కవు ఇవి అని ఒక క్షణం ఆలోచించి అక్కడ ఉన్నదిట ఆలోచించింది. ఈ దుర్గంలో ఉన్నది కాబట్టి మనం పట్టుకోవడానికి వీలా, దుర్గం ఉన్నదే అది సర్వరక్షణ. దుర్గం గట్టిగా ఉంటే ఎవడేం చేయలేడు, రాజులకు కూడా సైన్యం కంటే దుర్గం చాలా గట్టిగా ఉండాలి. దుర్గం గట్టిగా లేకపోతేనే శత్రువులు రావడానికి వీలవుతుంది. ఇప్పుడు కూడా మన భారతదేశానికి చుట్టూ సరిగా కాశ్మీరు ఆ ఏ సరిహద్దులో రక్షణ లేనందువల్లనేగా ఇతర సైన్యులు మరి ఉగ్రవాదులు ప్రవేశిస్తున్నారండి. ఇప్పుడు ఇంకానే ఇనప కంచెలు వేయాలా, ఏం వేయాలా, ఎట్లా కానీ ప్రయత్నం చేస్తున్నారు. అదన్నీ కూడా ఇంకా పూర్తి కాలా, ఇప్పటికి కూడా మనకు 70 సంవత్సరాలైన ఉగ్రవాదులు వస్తూ ఉన్నారు. సరైనటువంటి ఆ దుర్గ రక్షణ ఉండాలి. దుర్గ రక్షణ ఉంటే ఇంకా దానికి శత్రువులు అభేద్యం అనమాట అని దుర్గం యొక్క ఆవశ్యకతను గురించి రాజులకు చెబుతున్నాడు ఇక్కడ 10 శ్లోకాలలో. దుర్గ చాలా చుట్టూ బాగా రక్షణ ఉంచుకోవాలి నాలుగు వైపులా కూడా దేశానికి అని చెబుతున్నాడు అనమాట. అని ఆ సందర్భంగా వ్యాసుల వారు మనకు చక్కగా చెప్పాడు, దుర్గం గట్టిగా ఉంటే వాడికి ఎప్పటికీ అవమానం ఉండదు, పరాజయం ఉండదు. సరైన చుట్టూ రక్షణ లేకపోతే వాడు కష్టాలకు గురి కావాల్సి వస్తుంది అని. ఇది దుర్గబలం శంసన్ సేనో రోషారుణేక్షణ, అది స్థానబలం ఉన్నది, మంచి దుర్గంలో ఉన్నది కాబట్టి పట్టుకోవడం కష్టమయ్యేటట్లున్నది. కోపం వచ్చింది, ఇదో సురక్షణంగా చక్కగా ఈ దుర్గంలో ఉన్నాయని చెప్పి కళ్ళు ఎర్రనైనాయి. అప్పుడే ఆకాశంలో దాని దారిని అది వెళ్ళిపోయింది. అది పారావతి దక్ష విపక్షం ప్రేక్ష పక్షిణం. అప్పుడే ఆడపావురం మగపావురంతో భర్తతో అంటున్నదండి, ఇది మహాబలం దుర్గబల ప్రాహ పారావతంపతిం. ఏదో మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి సరిపోయింది, మనకు రక్షణగా ఉన్నది ఈ దుర్గంలో. ప్రియా పారావత ప్రాజ్ఞ సర్వకామి సుఖారవ. నువ్వు చాలా మంచివాడివయ్యా, నా కోరికలన్నీ తీర్చేటువంటి వాడివి, సుఖమును కలిగించేటువంటి వాడివి. ఒక దేగ వచ్చి వెళ్ళింది, నువ్వు చూచారా మీరు అన్నది. అహంకారంతోనే మగపావురం అంటున్నది. పారావతీమువాచేదం కాచింతేతి తవ ప్రియ. ఏంటి వస్తే అది, మనకేంటి దాని గురించి చింత ఆలోచన బాధ, ఏంటి భయం ఎందుకు మనకు అన్నాడు. కాచింత అన్నాడు. అప్పుడు పారావతం అంటున్నది మళ్ళీ అన్నది, కతినా మనసంతీహ సుభగే. ఆకాశంలో ఎన్ని తిరగటల్లా, ఎన్ని దేవాలయాలు లేవు, ఎన్ని పక్షులు రావటల్లా, ఎన్ని పోవటల్లా, ఎన్ని మన చోటల్లా, ఎన్ని మనం చూస్తున్నాము, ఎన్ని చోటల్లా మనం. కాబట్టే అట్లాగే రకరకాల పక్షులు వస్తూ ఉంటాయి పోతాయి, వీటిని గురించి భయపడేది ఏంటి, మనకేం పర్వాలా, మన సుఖానికి ఏమి ఇబ్బంది ఉండదులే, నువ్వు హాయిగా నాతో వ్యవహరిస్తూ ఉండు, నీ మనస్సులో ఈ చింత లేశమును త్యజించు అని చెప్పి మగపావురం కొద్ది అహంకారంతో చెప్పిందండి. శేనవరాకశ్చ గణనాన. ఈ దేగ ఎంత అల్పజీవి, ఇది మనల్ని ఏం చేస్తుంది, దాని గురించి మనకు అసలు ఒక లెక్క మనకు అన్నది. ఈ రకంగా చెప్పేటప్పటికీ మళ్ళీ ఆడపావురం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదండి చెప్పండి. పక్షులలో ఉన్న జ్ఞానం చూడండి, ఎంత జ్ఞానం ఉందో. భర్త మాట కాదనకూడదు, ఏదన్నా మీ హితం చెప్పవచ్చు, ఆయన కనుక కాదన్నప్పుడు ఇంకా మళ్ళీ మళ్ళీ రెండోసారి చెప్పకూడదు. ఆ ధర్మాన్ని పాటించింది పాతివ్రత్య ధర్మాన్ని, మౌనంగా ఉండిపోయి మౌనమాలంజ సంతస్థే పత్యుహు పాదార్పితేక్షణ. పాదముల ఎందే దృష్టి కలిగినది ఆమె పతి యొక్క. అందువల్ల ఆమె ఏం చేసిందంటే ఇంకా హితవర్త్మ ఉపదిశ్యపి ప్రియ ప్రియ చికీర్షయ, ప్రియుడికి మేలు జరగాలని హితాన్ని కోరింది, కానీ ఆయన అంగీకరించరా, ఇక మళ్ళీ మళ్ళీ వెంటబడి చెప్పకూడదు. అందువల్లనే సాధ్యా జోషం సమాస్థేయం కార్యం పచ్చురు వచస్సద. చెప్పితే విననప్పుడు హితము, ఎందుకు నా మాట వినటం లేదని వెంటబడి అతన్ని బాధించకూడదు, ఇంకా మౌనంగా ఉంటే మంచిది. ఒకసారి చెప్పటం, వినలేదు మౌనంగా ఉండటమే. ఎందువల్ల అంటే పతివ్రతకు భార్య యొక్క ధర్మం ఏంటంటే పతి చెప్పినటువంటి మాటను వినటం, దా ప్రకారంగా ఆచరించడమే ధర్మం. అందువల్ల ఈ పావురం కూడా అనే పక్షి అయినప్పటికీ మగపావురానికి ఇంకా సమాధానం చెప్పలా. అన్యేజ్జురపి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ వచ్చిందండి. అపరిచ్ఛిన్నయ మళ్ళీ సారే బాగా పయనించే ఏకాగ్రమైనటువంటి తీక్ష్ణమైనటువంటి చూపుతో మళ్ళీ చూచింది. ఆ చూపులోనే ఆయుర్దాయం పోయేటట్లుగా ఉంది. ప్రసాదం పరితో భ్రమన్, ప్రసాదం చుట్టూ తిరిగింది వచ్చే ఆ డేగ. ఈ పక్షులు ఎలా వస్తున్నాయి ఎలా పోతున్నాయి ఇదంతా గమనించింది. మళ్ళీ వెళ్ళిపోయిందండి రెండవ రోజు. మళ్ళీ ప్రేయస్ ఉన్నదే, మళ్ళీ ప్రియుడితో అంటున్నది ఆడపావురం. స్వామి చూశారు కదా మళ్ళీ ఇవాళ కూడా వచ్చింది. ఆ మాట విని ఆయన అంటున్నాడు, నవ్వుతూ అంటున్నాడు పారా మగపావురం, కిం కరిష్యతి అసౌ ముగ్ధే మమ వ్యోమ వివారిణ. నేను ఆకాశంలో నాకు ఎన్ని గమనాలు తెలుసు, వెళ్ళటంలో రకరకాల గమనాలు ఉన్నాయిట. ఆ గమనాలని ప్రడీనమని ఉడ్డీనమని సండీనమని కాండమని వ్యాడమని కపాటి కానీ శ్రంసని అని మండలవతి అని ఓ రకరకాలు, ఇంత ఎత్తు వెళ్తే ఇది, ఇంత ఎత్తు వెళ్తే ఇది, ఇట్లా అంత ఎత్తు నేను వెళ్ళగలదును, రకరకాల పల్టీలు కొడుతూ తిరగలదును, నాతో ఇంకా ఏ పక్షి కూడా నాలాగా చెయ్యలేదు, నీకు భయం ఎందుకు నేనున్నాను అని చెప్పి మళ్ళీ ఈయన ఈ మాట చెప్పాడు. గతిషు అని రకరకాల, నువ్వు కాబట్టి సుఖేన తిష్టక చింత మై జీవతితే ప్రియ, నాకు రకరకాల గమనాలు తెలుసు, నాతో సమానమైనది ఇంకా ఏ పక్షి లేదు, నువ్వు నిశ్చింతగా ఉండు, నేను జీవించి ఉండగా నీకెందుకు నేను అభయం ఇస్తున్నాను అన్నాడు. ఆ మాట విని ఇంక మాట్లాడలే. మళ్ళీ ధర్మం ఒక్కసారి చెప్పింది అంతే, మళ్ళీ మూకవతి మూగిరా మూగిదైపోయింది. అపరే జురబి చేస్తున్నాయన తత్ర భారశిలాతల పెద్ద బండ ఉంటే అక్కడికి వచ్చి మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ వచ్చిందండి. ఆ చూస్తున్నది దీన్ని సమయం కొరకు చూస్తున్నది, అది ఈ రెండింటిని ఒకేసారి పట్టుకోవాలి. కొద్దిసేపు మళ్ళీ అక్కడే కూర్చొని ఉన్నది, చాలా సంతోషంగా కూర్చుంది. ఆయామంతత్ర సంస్థిత్వ క్షణం, ఒక కొద్ది సేపు అక్కడ ఉన్నది, ఒక గడియ సేపు అక్కడ ఉన్నది. చూచింది ఆ ఇది ఉన్నటువంటి స్థానము అంతా కూడా, కట్టుకున్నటువంటి ఆ ఇల్లు కుల గూడు ఇవన్నీ చక్కగా చూచింది. అసౌ క్రూరో అతి నికష్టం. అప్పుడు చూచి మళ్ళీ భయపడి అంటున్నదండి అది కాస్త. మళ్ళీ మూడవ రోజు స్వామి ఈ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయా పోవాలి, అదుష్టమైనటువంటి డేగ దృష్టి మన పైన పడింది, ఇది అతి క్రూరమైనటువంటిది, మన దగ్గరే సంతోషంగా కూర్చుంటున్నది అని చెప్పినప్పటికీ ఇంకా ఈయనకు అహంకారం తగ్గల ఈ మగపావురానికి. మళ్ళీ అంటాడు, ఏం చేస్తావే, ఏం చేస్తే ఇవన్నీ ఎన్నిసార్లు రోజు చెప్పాలే, అసలు ఆడవాళ్ళ స్వభావమే ఇంతే, భయపడుతూ ఉంటారు, ప్రద్దానికి భయం ఎక్కువ. మృగాక్షీణం స్వభావోయం ప్రాయశో భీరువృత్తయ, వాళ్ళకు పిరికితనం ఎక్కువ. ఇతరే జ్వరభిప్రాప్త సచస్యేనో మహాబలహ అని చెప్పి అన్నాడు. మళ్ళీ తర్వాత రోజు కూడా మళ్ళీ వచ్చింది ఆ డేగ, అయ్యో ఎదురుగుండానే కూర్చుంది, ఇవాళ రెండు గడియలు కూర్చుంది, ముందు రోజు ఒక్క గడియ కూర్చుంది, ఇవాళ రోజు రోజు పెరుగుతున్నది, ఇవాళ రెండు గడియలు అక్కడే కూర్చుంది. మళ్ళీ చూచింది, బాగా మార్గం అంతా వీధి ఎలా వస్తున్నది ఇవన్నీ చూచి వెళ్ళింది. మళ్ళీ అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంటున్నది ఆడుపక్షి, నాథా స్థానాంతరం యావో మృత్యుర్ణవు నికటోత్రయతు, మనకి ఇంకా మృత్యువు దగ్గరకు వస్తున్నది, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి విడిచి అంది. అది ఇంకా మళ్ళీ అది మన దృష్టి మన మీద పడ్డాది అంటే ఇంక అయిపోయినట్లే, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం తొందరగా ఇప్పుడే. ప్రియయస్య సపక్షస్య గతి సర్వత్ర సిద్ధిదా సఖిం స్వదేశ రాగేణ నాశం ప్రాప్నోది, కాబట్టి ఉన్నదే మనము మన దేశం విడిచిపెట్టకూడదు, మన స్వదేశం స్వజన్మభూమి విడిచిపెట్టకూడదు అంటే ఎట్లండి, కష్టాలు వచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఇక్కడ ప్రమాదంగా ఉన్నప్పుడు ఈ ఊరు ఇక్కడ ఈ స్థానాన్ని ఇంటిని విడిచిపెట్టి మనం వెళ్ళాలి, వెళ్లకుండా దీన్నే బట్టి కూర్చుంటే మనకు నష్టం తప్పదు, ఈ మన దేశం మీద మన ప్రాంతం మీద అభిమానం పెట్టుకుంటే నాశాన్ని పొందుతాం, మనకు కీడు రాక ఉండాలంటే మనం ఈ దేశాన్ని విడిచిపెట్టి పోక తప్పదు అని చెప్పి అన్నది. నా పంగుర్నశమా నాశమాప్నోతి కులస్థిత, మనం ఎక్కడ కదలకుండా ఎన్ని కష్టాలు వస్తున్నా తెలిసి కూడా ఇక్కడే ఉన్నాం అనుకో, ఏమవుతాడు ఆ కుంటివాడు, ఎక్కడికి వెళ్లకుండా కుంటివాడులాగా కదలకుండా ఉంటే నాశనం అవుతాడు అని చెప్పి మాటలు విని, మరి భవిష్యత్తు మరి వాళ్ళ ఎలా ఉందో మరి వాళ్ళ పరిణామం, మళ్ళీ ఇంకా అహంకారంతో అంటున్నదండి. అదా ప్రియే మా భయస్వ ఖగాత్త, నువ్వు భయపడవాక అసలే అన్నాడు. మళ్ళీ చెప్పింది, తద్వారదేశమాసాద్య సాయం యావస్థితో బలహ అపర తద్దు. మళ్ళీ తర్వాత రోజు వచ్చిందండి, పొద్దున్నే వచ్చిందండి, సాయంకాలం దాకా అక్కడే కూర్చుంది, ఇవాళ టైం పెరుగుతున్నది. అంతస్తాచలస్య శిఖరం యాతే, సూర్యుడు అస్తమించేటప్పటికీ కులాయాద్ బ్రాం బాక్ష్యమాగచ్చ వాచ పార్వతీపతి, అదే తన యొక్క భర్తతో మళ్ళీ అంటున్నది, స్వామి వచ్చింది సాయంకాలం దాకా కూర్చొని ఇంకా వెళ్ళిపోయింది, ఇంకా ఇదే సమయం అది వెళ్ళిపోయింది, మళ్ళీ మళ్ళీ వస్తుంది, మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఈ లోపల మనం ఈ స్థానం విడిచిపెట్టి వెళ్ళడానికి ఇదే ముహూర్తం, ఇంకా విడిచిపెట్టి వెళ్దాం మనకు మంచిది అంది. అది వచ్చే లోపల మళ్ళీ నువ్వు అవసరం అనుకుంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇప్పుడు ప్రశ్న వెళ్ళిపోయింది, ముందు మీరు వెళ్ళండి, మీరు రక్షింపబడితే అందరూ తర్వాత రక్షింపబడతారు, మళ్ళీ మీకు పెళ్లి చేసుకోవచ్చు, మళ్ళీ పిల్లల్ని కనవచ్చు, అన్నీ మీకు వస్తాయి, అందువల్ల మీరు కనుక బ్రతికుండటం మంచిది, నా విషయం ఎలాగైనా సరే నన్ను వదిలైనా సరే మీరు తొందరగా వెళ్ళండి అని చెప్పింది. ఉదాహరణకు హరిశ్చంద్రుని ఉదాహరణగా చెప్పింది, హరిశ్చంద్రుడు తను ఉన్నాడు కాబట్టి చివరికి భార్య పిల్లలు అందరినీ అమ్ముకున్నప్పటికీ మళ్ళీ రాజ్యాన్ని పొందాడు, మీరు క్షేమంగా ఉంటే మళ్ళీ అన్ని పుత్రుడు మిత్రుడు కళత్రం అన్నీ వస్తాయి, కాబట్టి మీరు వెళ్ళండి అని చెప్పి చెప్పింది. ఎంత పతి తను ప్రాణం పోయినా పతి బ్రతకాలనేటువంటి కోరిక అండి ఆ పక్షికి, అందుకే మోక్షాన్ని పొంది. అయమాత్మ ప్రియో బంధువు అయమాత్మ మహద్ధనం, ఈ దేహమే మనకు ప్రియ బంధువు, ముందు దేహాన్ని కాపాడుకోవాలి, దేహం ఉంటేగా మనం ఏ ధర్మ కార్యమైనా చేయాలంటే పిల్లలు భార్య సంతానము ఇంకేదన్నా ధనము ధర్మము ఏం చేయాలన్నా శరీర మాధ్యం కలు ధర్మ సాధనం, కాబట్టి ఈ శరీరమే మనకు ప్రియమైంది, ఈ శరీరమే మనకు బంధువు, ఈ శరీరమే ధనము ధర్మార్థ కామ మోక్ష సాధకమైనది, ఈ శరీరమే మనం క్షేమంగా ఉంటే లోకములు క్షేమంగా ఉంటూ ఉంటాయి ముందు, కాబట్టి సోపి క్షేమ కాబట్టి ఎవరి క్షేమం వాళ్ళు చూసుకోవాలి, ఎవరి కీర్తిని వాళ్ళు చూసుకోవాలి, కీర్తి లేనటువంటి ఆ క్షేమం కూడా వ్యర్థం, చావటమే మంచిది. అందువల్లనే నీతి మార్గంలో ఎవరైతే ఉంటారో న్యాయ మార్గంలో వాళ్ళు ఎప్పుడు కూడా కీర్తిని పొందుతారు, కాబట్టి నేను చెప్పే నీతి వాక్యం వినండి ప్రభు, ఇప్పటి నుంచైనా ఇక్కడి నుంచి మనం వెళుదాము. మీరు కనుక వెళ్ళకపోయినట్లయితే ఇంక నా మీ తెల్లవారేటప్పటికి ఏమవుతుందో నేను చెప్పలేను, మళ్ళీ నేను చెప్పిన మాట అప్పుడు మీరు తలుచుకుంటారు కష్టం వచ్చినప్పుడు అన్నది. ఇన్ని రకాలుగా పారావతి చెప్పినా కూడా బాగా తెలివి ఉపయోగించి వినలేదండి. అదోషధి సమాగత్య సేనేన బలినా సదా, మళ్ళీ తర్వాత రోజు ప్రొద్దునే వచ్చిందండి. తన్నిర్గమాధ్వా సంవృద్ధ, ఈసారి కించిత్ భక్ష్యవతామునే కొద్దిగా తిని వచ్చింది. పూర్తిగా తింటే మళ్ళీ తినాలంటే మళ్ళీ తినద్దు, కొద్దిగా ఆహారం అల్పాహారం తీసుకొని వచ్చింది. ఎంతసేపు ఆలస్యమైనా సరే ఇవాళ ఏమైనా సరే వాళ్ళని తినేసేయాల్సిందే, ఇక కదలకూడదని చెప్పి అల్పాహారం తీసుకొని కొద్దిగా వచ్చేసిందండి. వచ్చి ఆ బయటికి రాకుండా ద్వారం దగ్గర అడ్డంగా ఉండిపోయింది. ఆ కుళాయం యొక్క ద్వారం దగ్గర అడ్డంగా ఉండిపోయిందండి. ఇట్లానే దినాన్ని కతి చిత్త స్థిత్వ, ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, మూడు రోజులు కాదు, అక్కడ గురి నెల ఇంకా తిష్ట వేసింది. ఎన్నాళ్ళు ఉంటాయి ఆకలి కాదు చచ్చిపోవవి, అందువల్ల అక్కడ రాకుండా పోతాయి ఆకలి అయితేనని చెప్పి తిష్ట వేసిందను. కింవా రాలా అది లోపల నుంచి భయంతో. అప్పుడు అంటున్నది, ఎందుకు నువ్వు పారావతం మగపావరంతో ఉంటుంది, ఎందుకే పురుష జన్మ ఎత్తావు, పౌరుషం వదిలేవేంటి, ఇంత సిగ్గు లేకుండా పౌరుషహీనంగా బతుకు ఎందుకయ్య నీ బతుకు, రా నాతో యుద్ధం చేయి, ఒరే దుర్బుద్ధి, లేదా నువ్వు బయటికి రా ఇక్కడి నుంచి, లేదంటే లోపలే ఉంటావు ఆకలితో మాడి మసే చస్తావు, చస్తే నరకం వస్తుంది నీకు, నీ ఆకలి అన్నం తినకుండా చచ్చిపోతే ఆత్మహత్యా దోషం వచ్చి నరకానికి వెళ్తావు. మన ఇద్దరం కూడానే, అయినా నేను ఒక్కడిని, మీరు ఇద్దరు కదా భయపడతారేమయ్యా, నేను ఒక్కడినే కదా, మీరు ఇద్దరు రండి, మీ స్థానం కొరకు, మీ దేశం అది వాళ్ళ స్థానం, అది వాళ్ళ దేశం అది అనుకోండి, మీ స్థానం కొరకు మీరు కనుక యుద్ధం చేసి మరణిస్తే స్వర్గం వస్తుంది, లోపల చచ్చి దాక్కొని ఆకలితో మాడి చస్తే నరకం వస్తుంది, రా యుద్ధానికి వస్తే నీ స్థాన రక్షణకు నీ దేశ రక్షణకు నీకు స్వర్గం వస్తుంది. పురుషార్థం, పురుషార్థం ఇది, బుద్ధిమంతులైన వాళ్ళు ఇలా చేస్తారు. మనం కనుక ప్రయత్నం చేస్తే భగవంతుడు బ్రహ్మగా కూడా మనకు సహాయపడతాడు, మనం ఏమి ప్రయత్నం చేయకుండా భగవంతుడు సహాయపడవంటే పడతాడా అని ఈ రకంగా చెప్పేటప్పటికీ భార్యనే ఉసిగొల్పింది భర్తను, పదాని ఢీ కొట్టుంది. ఆమె కూడా ప్రోత్సాహం ఇచ్చేటప్పటికీ బయటకు వచ్చేసేసారు. బయటకు వచ్చి దాంతో యుద్ధం చేయడానికి వచ్చేసారండి. సుజిత స్తృషితస్తో సేనైన బాగా బలం కలిగినటువంటిది, ఆకలితో ఉన్నది. అందువల్లనే మగపావురాన్నేమో పాదాల మధ్య పట్టేసుకుంది, ఆడపావురాన్నేమో నోడితో పట్టుకుంది, చెంచుతో ముక్కుతో అది పట్టుకుంది, ఇంకా ఆకాశంలో వెళ్ళిపోతున్నదండి. ఎగిరింది ఆకాశానికి, వెళ్ళింది ఆకాశంలో మహావేగంగా వెళుతున్నది. ఎక్కడైనా సరైన ప్లేస్ చూసుకొని ఎక్కడ పడితే అక్కడ తినదనుకోండి, మిగిలిన పక్షులు వచ్చి మళ్ళీ పోటీకి వస్తాయి. ఎవరు ఏ పక్షి లేనటువంటి చోటు చూసుకొని అక్కడ పెట్టుకొని తిందామని చెప్పి ప్రయత్నం చేస్తుంటే, ఏమయ్యా ఇప్పుడైనా నా మాట వినవయ్యా, ఒక్కసారి ఆడదాని మాట వింటే నీకు వచ్చి నీ ప్రతిష్ట ఏం పోదులేవయ్యా, నా మాట విను ఒక్కసారి, ఏదో ఆడవాళ్ళ మాట వింటే ఏదో ప్రతిష్ట పోతుందని గర్వం పడవా, పో విర్రవేయొద్దు, ఇప్పుడైనా నా మాట విను అని చెప్పి అన్నదన్నమాట. ఒక్కసారి వింటే నీకు వచ్చే హోదాకేం భంగం లేదులే, విన్న ఆయన నేను ఒక్క మాట చెబుతున్నాను, నువ్వేం చేస్తావంటే ఆ పాదాలని గట్టిగా కొరుకు అని. ఆ మాట ఈసారి మాత్రం విన్నాడండి, పెళ్ళా మాట విని పాదాలని గట్టిగా కొరికాడు, బాగా నొప్పిపుచ్చింది, చీ అని చీత్కారం చేసింది. నేను చీత్కారం చేసినప్పుడు ఏమైంది, ఆడపావురంకి బయటపడిపోయింది. ఎప్పుడైతే అది కొరికిందో పట్టు కాస్త వదిలేసింది, రెండు పావురాలు తప్పించుకుంది. అందువల్ల హితం చెప్పినప్పుడు కాస్త ఆడవాళ్ళైనా వినాలండి. అధ వచ్చినా కలరవ, నేను అదే చెప్పింది, వచ్చో అవమానితం నాథ త్వయామే స్త్రీతి బుద్ధిత, నేను ఆడదాన్ని చెప్పానని చెప్పి నా మాట నువ్వు వినలేదు చూసావా, ఇవాళ ఒక్కసారైనా వినవయ్యా అంది. మా ఏకవాక్యకరణాత్ స్త్రీజితో నభవిష్యసి, నా మాట ఒక్కసారి వింటే నువ్వు ఆడవాళ్ళ చేతుల్లో నీకేం ఓడిపోయిన వాడి కాదులే అన్నది. నువ్వు తావద ఆత్మ విముక్తి అయి తమరే పాదం, కాబట్టి ఈ పని చేయమని చెప్పిందండి. సరే ఇంకేముంది, ప్రయత్నం చేయాలి, కష్టాలు వచ్చినా కూడా ఏడుస్తూ కూర్చుంటే లాభంలా, ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇక్కడ ఎక్కడ గద్దా అదే డేగా, అందులో ఆ ముక్కులో నాసికలో అది బాగా బిగించుకొని గట్టిగా పట్టుకుంది పాదాల మధ్య. ఈ పావురాలు ఏంటండి, బలహీనమైనవి తప్పించుకోవటం ఏంటి? మనం ప్రయత్నం చేస్తే భగవంతుడి యొక్క సహాయం కూడా ఉంటూ ఉంటుంది. దుర్బలుడైనా ప్రయత్నం చేయాలి, భాగ్యం పైన ఆధారపడాలి. మన భాగ్యం ప్రకారం ఫలం అనేది వస్తుంది. ఒకప్పుడు బలవంతుడైనా ప్రయత్నం చేస్తే భాగ్యం లేకపోతే సిద్ధించదు. భాగ్యం అదృష్టం ఉంటే బలహీనుడు కూడా ప్రయత్నం చేస్తే సిద్ధిని పొందుతాడు. అందువల్ల ఎప్పుడు కూడా కష్టాలు వచ్చినప్పుడు విచారిస్తూ కూర్చుకోకుండా ఉద్యమం చేయాలి. పాండవులు ఎలా చేశారో చూడండి, ఉద్యమం ఎంత ప్రయత్నం చేశారు. మళ్ళీ ఈ 13 ఏళ్ళు అయిన తర్వాత జయం పొందటానికి రకరకాలుగా వాళ్ళ శక్తులు తపస్సులు చేసి రకరకాల ప్రయత్నాలు చేశారు వాళ్ళు. అందువల్ల ఎప్పుడు కూడా కష్టాలలో ఉన్నప్పుడు ప్రయత్నాలు చేయాలి, ఉద్యమం అని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. అధతవు కాలయోగేన, వీళ్ళిద్దరు ఏంటండి కొంతకాలానికి మరణించారు ఈ రెండు పక్షులు. ముక్తి ఎక్కడ మరణించారంటే కాశీలో మరణించలా. ఈ మరి ఈ డేగ ఎక్కడికి తీసుకెళ్ళిందో వీళ్ళని, ఎక్కడ వదిలేసిందో, అయోధ్య నగరంలో మరణించారు. అయోధ్య మోక్ష నగరమేగా, ఏమండి అయోధ్య మథుర ఇవన్నీ ముక్తి నగరాలు కదూ. అయోధ్యలో మరణించిన వాళ్ళు తర్వాత ఎక్కడికి వస్తారు, కాశీకి వస్తారుగా. ఇప్పుడు అయోధ్యలో మరణం, శివశర్మకు హరిద్వార్లో మరణం కదా. అయోధ్య నగరం అంటే మామూలు కాదు, మన నగరాలు మన మోక్ష నగరాలు అయోధ్య. మనం అందుకే అయోధ్య 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 రామాలయం అంటున్నాం. అక్కడికి వచ్చేటప్పటికీ అయోధ్యలో మరణించింది, అది మోక్ష నగరం అన్నమాట అయోధ్య అన్నమాట. మృతానాం ముక్తిపుర్యాం అయోధ్యాయాం ఏకో విజాధరో భవతు. సరయూ నదీ తీరంలో అండి మరణించి చివరి తర్వాత జన్మ విజాధరుడైనాడు. శివశర్మ కూడా మరణించి హరిద్వారంలో విష్ణులోకానికి వెళ్ళి తర్వాత మళ్ళీ భూమండలం మీద రాజుగా విజ్జేసి తర్వాత కాశీకి వచ్చి ముక్తిని పొందాడు. ఇతడు విద్యాధరుడైనాడండి. కాశీ ప్రాప్తిర్భవే ధ్రువం మందారదాముడు అనే ఆయనకి పరిమళాలయుడు అనే కొడుకు. ఈయన పేరు పరిమళాలయుడు అని విద్యాధరుడైనాడు. మందారదాముని పుత్రుడుగా పుట్టాడు. చిన్నప్పటి నుంచి శివభక్తి పరుడై ఉంటూ ఉన్నాడు. బాగా జితేంద్రియుడు, ఒక్కటి నియమం పెట్టుకున్నాడు, ఇంద్రియములు బాగా నిగ్రహించుకున్నాడు. ఏకపత్ని ఒకే భార్యను స్వీకరించాలి, ఈ నిత్యము కూడా ఆ రకంగా అలాంటి దానిలో ఉన్నాడు. ఎందువల్ల అంటే పరస్త్రీలయందు ఆసక్తి కలిగినటువంటి వాడికి ఆయుష్ పోతుంది, కీర్తి పోతుంది, బలం పోతుంది, సుఖం పోతుంది, చివరికి స్వర్గము లేదు. కాబట్టి పండితుడైన వాడు ఎప్పుడూ కూడా పరస్త్రీ వ్యామోహాన్ని మానుకోవాలి. అపరంచాపి నియమం శుచి, ఇంకొక నియమం తీసుకున్నాడండి అతడు. ప్రతిరోజు కూడా త్రిలోచనేశ్వరుణ్ణి చూచియే భోజనం చేయాలనుకున్నాడు. విద్యాధర లోకంలో నుంచి వచ్చి త్రిలోచనేశ్వరుడి దగ్గరికి వచ్చి పూర్వజన్మ వాసన అండి, పావురాలు కదా పూర్వజన్మలో త్రిలోచన మందిరంలో చుట్టూ ప్రదక్షిణం చేసినాయి కదా, ఆ పుణ్య విశేషం చేత ఉన్నదే వాళ్ళు అతనికి ఒక ప్రతిరోజు త్రిలోచనేశ్వరుడి దగ్గరికి వచ్చి దర్శించి అప్పుడే తర్వాత భోజనం చేయాలి అని చెప్పి ఒక నియమం కూడా తీసుకున్నాడు. ప్రతిరోజు కూడానే కాశీకి వచ్చేవాడు, త్రివిష్టపేశ్వరుని దర్శించేవాడు. ఈ ఆడపావురం ఉన్నదే నాగలోకంలోనే రత్నదీపుడు అనే నాగరాజుకి రత్నావళి అనే పేరుతో పాతాళంలో జన్మించింది. నాగరాజు కుమార్తెగా నాగకన్యగా జన్మించింది, రత్నావళి ఆమె పేరు. ఈయన పేరండి పరిమళాలయుడు. వీళ్ళిద్దరూ అలా జన్మించారు. ఆమె కూడా నాగకన్యల్లో మంచి రూపవంతురాలు, శీలవంతురాలు, గుణవంతురాలు, కళావంతురాలు ఈ రకంగా ఉన్నదండి. ఆమెకి ఇద్దరు చెలికెత్తెలు ఉన్నారు, ప్రభావతి కళావతి అని. ఈ రత్నావళికి వాళ్ళు నాగకన్యలే, ఇద్దరు చెలికెత్తెలు ఉన్నారు, ప్రభావతి కళావతి అని ఇద్దరు చెలికెత్తెలు ఉన్నారు. ఒక్కసారి సదేహాతు అనప, వాళ్ళిద్దరూ కూడానే నీడలాగా ఆమెని వదిలిపెట్టకుండా ఉంటూ ఉంటారు ఆ చెలికెత్తెలు ఈ రత్నావళిని. ముగ్గురికి అంత బాగా సన్నిహితమైన స్నేహం ఉన్నది. సాధు వాళ్ళే వ్యతిక్రాంతే కించిత్ ఉద్భిన్న యవ్వన బాల్యం గడిచింది, కొంచెం కొద్దిగా యవ్వనం వచ్చింది. అప్పటికే వాళ్ళు వాళ్ళ నాన్నగారిని అడిగి, వాళ్ళ నాన్నగారు మంచి శివభక్తుడు ఆ నాగరాజు, ఒక నియమం తీసుకున్నారు వాళ్ళు కూడా. ఏమనయ్యా అంటే మా కాశ్యా త్రిలోచనుణ్ణి పూజించే మనం మౌనం వదులుదాం, అంతవరకు మౌనంగా ఉందాం. అంటే ప్రతిరోజు నాగలోకం నుంచి త్రిలోచనేశ్వరుడికి వెళ్ళి కాశీ దర్శించి తర్వాత మనం మౌనం వీడుదాం, అంతవరకు మౌనంగా ఉందామని వీళ్ళ ముగ్గురు అనుకున్నారు. అంటే పరిమళాలయుడు రోజు కాశీకి వచ్చి త్రిలోచనేశ్వరుని సేవించి విద్యాధరుడు విద్యాధర లోకానికి వెళ్ళేవాడు. ఈ ముగ్గురు రత్నావళి తన చెలికెత్తెలతో వచ్చి కాశీకి త్రిలోచనని సేవించి ఈమె వెళుతూ ఉండేది పాతాళలోకానికి అన్నమాట. బాగా చక్కగా మంచి సువాసన భరితమైన పుష్పాలు, పరిమళ ద్రవ్యాలు, విచిత్రమైన పుష్పమాలలు గుచ్చేది, పూలమాలలు కట్టి ముగ్గురు అక్కడ పాటలు పాడేవాళ్ళు, రాసమండల నాట్యం చేసేవాళ్ళు, చుట్టూ తిరుగుతూ చక్కగా వీణ, వేణు, మృదంగాలు ఇవన్నీ వాదన చేసేవాళ్ళు. ఈ రకంగా వాళ్ళు అట్లా ఆరాధిస్తూ ఉంటున్నారు గంధములతోటి, మాలలతోటి అక్కడ చుట్టుప్రక్కల ఊడుస్తూ ఉన్నారు, ముగ్గులేస్తూ ఉన్నారు. వైశాఖ మాసం రానే వచ్చింది తదియ. త్రిలోచనేశ్వరుడికి వార్షిక యాత్ర వైశాఖ శుద్ధ తదియ కదండి, ఆ రోజు వచ్చిందండి. ఆ రోజు రాత్రి జాగరణ చేశారు, నృత్య గీతములు నృత్యం చేశారు, పాటలు పాడారు, కథలు ఏవో విన్నారు. తెల్లవారింది అంటే తెల్లవారిన తర్వాత కదా స్నానం చేయాల్సింది, ఆ రోజు చేయాలి, ఉపవాసం ఉండాలి, రాత్రి జాగరణ ఉండాలి. మళ్ళీ తెల్లవారి పిలపిలా తీర్థంలో స్నానం చేశారు, మళ్ళీ త్రిలోచనుణ్ణి పూజించారు. రంగమండపం పైన అక్కడ రాత్రంతా జాగరణ చేశారు, ఆ త్రిలోచన మందిరంలోనే పడుకున్నారండి, నిద్రపోయినారండి. పరమేశ్వరుడు శుద్ధ స్ఫటిక సంకాశుడైన పరమేశ్వరుడు వాళ్ళకి ఆ లింగంలో నుంచి వచ్చేసాడు. ఆ లింగం చుట్టూ కూడా సర్పము చుట్టబడి ఉంటుంది ఈ త్రిలోచనేశ్వర లింగానికి. ఆయన వెంటనే ఆవిర్భవించాడు, వచ్చి అంటున్నాడండి, పిల్లలారా లేవండి, బాలికల్లారా లేవండి, మేల్కోండి అన్నాడు. వాళ్ళు వెంటనే లేచారు, కళ్ళు పాపం ఆయన నిద్రలో ఉన్నారుగా తుడుచుకున్నారు, వెంటనే ఒళ్ళంతా విరుచుకున్నారు, కాస్త ఆవలింతలు ఆవలించారు. తర్వాత ఏమండి అంటే చూచేటప్పటికీ ఆశ్చర్యం వేసింది ఆ రూపాన్ని బట్టి. అమ్మయ్యో మహా మహా మహాదేవుడు వచ్చాడు పరమేశ్వరుడు అనుకొని నమస్కారం చేశారండి. ఆ గుర్తులను బట్టి గుర్తించారు ఆయన యొక్క గుర్తులు, నాగాభరణాలు ఇవన్నీ కూడా. వెంటనే జయ శంభో జయ శాన జయ సర్వగ సర్వదా జయ త్రిపుర సంవర్త్ర జయ అంధక నిశూదన జయ జాలంధరహర జయ కందర్పహృత్ జయ త్రైలోక్య జనక జయ త్రైలోక్య వర్ధన జయ త్రైలోక్య నిలయ జయ త్రైలోక్య వందిత జయ భక్తజనాధీన జయ ప్రమథనాథక జయ త్రిపథగాపాథ ప్రక్షాళిత జటాతట జయ చంద్రకళా జ్యోతిర్విజ్యోతిత జగత్రయ జయ సర్పఫణారత్న ప్రభాభాసిత విగ్రహ. స్వామి ఓ శంభు, ఓ ఈశాన, ఓ సర్వగా, ఓ సర్వదా, ఓ త్రిపుర సంహారం చేసినటువంటి వాడా, ఓ జాలంధరుణ్ణి అనేవాడిని చంపినటువంటి వాడా, మన్మథ సంహారక, ముల్లోకములకు తండ్రి కదండి, మాతాపితరులు కదా పార్వతీ పరమేశ్వరులు, త్రిలోకములకు తండ్రి అయినటువంటి వాడా, ముల్లోకములను వృద్ధి పొందింపజేసేవాడా, త్రైలోక్యమునకు నిలయమైనటువంటి వాడా, త్రైలోక్యవాసుల చేత నమస్కరింపబడేటువంటి వాడా, భక్తజనుల యందు భక్తవశుడవైనటువంటి వాడా, ప్రమథగణ నాయక, గంగానది చేత చాళితమైనటువంటి జటాసమూహం గలవాడా, చంద్రుని యొక్క వెన్నెలచే ప్రకాశించుతున్నటువంటి చంద్రుని వెన్నెల చేత ముల్లోకములను ప్రకాశింపజేయినటువంటి వాడా, నాగా నాగ సర్పములు ఉంటూ ఉంటాయి, వాటి పడగల ఎందు రత్నాలున్నాయి, ఆ రత్నముల చేత తెల్ల ప్రకాశిస్తున్న శరీరం కలిగినటువంటి వాడా, పార్వతీదేవిని అర్ధశరీరంగా తపస్సు వల్ల తపస్సుతో కొనుక్కున్నది నిన్ను, నీకు అర్ధదేహంగా అయింది అటువంటి ఓ పరమేశ్వర, శ్మశానవాసి, ఓ వారణాసి అంటే ఇష్టపడేవాడా, ఆనందవనంలో ఉండేవాళ్ళందరికీ మోక్షమును అనుగ్రహించేవాడా, ఓ విశ్వపతి, నృత్యమునకు ప్రియుడు, నృత్యం అంటే ఆయన తాండవం చేస్తూ ఉంటాడు కదా, నృత్య ప్రియుడా, ఓ ఉగ్ర గీత విశారదుడా, ఓ ప్రణవ నువ్వు ఓంకారంలో ప్రణవ నివాసించేవాడా, మహాతేజోనిధి, ఓ త్రిశూలి, ఓ విరూపాక్ష, నమస్కారం చేస్తే సర్వము ఇచ్చేటువంటి వాడా, విధి సర్వ విధిజ్ఞోపి నత్వాం స్తోతు విచక్షణ, బ్రహ్మగారికి అన్నీ తెలుసు కానీ నిన్ను గురించి సమగ్రంగా తెలియదయ్యా, వాక్కులు కూడా బ్రహ్మగారు కాదు, బృహస్పతి గొప్ప పండితుడు, ఆయన బాగా మాట్లాడతాడు, వాక్కులకు పతి, ఆయన గురించి మనం విన్నాం, ఆయన కూడా నిన్ను స్తోత్రం చేయడానికి మా వాక్కులు రావయ్యా, మొక్కబోతూ ఉంటాయి, వేదములు కూడా నిన్ను పూర్తిగా యథార్థంగా తెలుసుకోలేవయ్యా, నిన్ను మనస్సు కూడా నిన్ను గురించి మా ఊహించలేదయ్యా, అటువంటి నీకు నమస్కారం, 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 ఓ త్రిలోచన నీకు నమస్కారం, ఓ త్రివిష్టప నీకు నమస్కారం అని ఈ రకంగా స్తోత్రం చేసి దండ ప్రణామం చేసి ఆయనకు పాదముల మీద పడ్డారండి. అప్పుడే వాళ్ళందరినీ ఆ పరమేశ్వరుడు చిన్నగా లేవదీసి ఆ చంద్రశేఖరుడు అంటున్నాడండి, అమ్మాయే ధర మందారధాముని కుమారుడు పరిమళాలయుడని ఒక విద్యాధరుడు ఉన్నాడమ్మా, విద్యాధర లోకంలో అతడు మీకు భర్త అవుతాడు అన్నాడు ముగ్గురికి. అతడు భర్త అవుతాడు, మీరు ఆ విద్యాధర లోకంలో అతనితో పాటు అన్ని భోగములు అనుభవిస్తారమ్మా, తర్వాత మీకు వైరాగ్యం కలుగుతుంది, మీరు కాశీకి వచ్చి సిద్ధిని పొందుతారు అన్నాడు. మీ ముగ్గురు కూడా నా భక్తులేనమ్మా అంటున్నాడు. ఇప్పుడు ఇంతవరకు ఒక్కళ్ళే అనుకుంటున్నాం మనం, ఎవరు? రత్నావళి. ఆ మిగిలిన ఇద్దరు కూడా ఈయన భక్తులేట. మీ ముగ్గురు కూడా నా భక్తులమ్మా, ఆ విద్యాధరుడు కూడా యువకుడు, అతను నా భక్తుడేనమ్మా, కాబట్టి మీరందరూ కూడానే చివరికి మోక్షాన్ని పొందుతారమ్మా. ప్రాణం పోయే సమయంలో మీరు గత జన్మల్లో మీరు చేసిన సేవ ఉన్నది, అందుకే ఈ జన్మలో మీకు ఇంతటి భక్తి కలిగిందమ్మా, శివభక్తి నా భక్తి కలిగింది మీకు అని ఈ స్తోత్రం గనక ఎవరైతే చదువుతారో నా ముందు వాళ్లకు అన్ని కోరికలు నేను ఇస్తూ ఉంటానమ్మా, మీకు ఎలా ఇచ్చానో అలాగే చజేతు క్షపాకృతం పాపం శుచి ప్రాత. ఉదయం చదివితే రాత్రి చేసిన పాపం పోతుందమ్మా, రాత్రి చదివితే పగలు చేసిన పాపం పోతుంది. ఈ రకంగా సాయంకాలం చదువు దివా కృతమలం మంతి సాయం పఠతం, సాయంకాలం చదివితే పగలు చేసిన పాపం పోతుంది అని చెప్పి చెప్పేటప్పటికీ ఆ ముగ్గురు కన్యలు రత్నావళి, మిగిలినటువంటి ఇద్దరు కన్యలు కూడా చాలా సంతోషించి నమస్కారం చేసి చేతులు జోడించి, స్వామి మేము ఒక్క విషయం అడుగుతాం, నువ్వు దయాసముద్రుడివి, లోకములన్నిటికీ శుభమును కలుగజేసేటువంటి వాడివి, మా జన్మాంతరంలో మేమంతా కూడా ఏదో పుణ్యం చేశాము, మీ భక్తులు అంటున్నారు, అసలు ఏమిటో కాస్త జన్మాంతర విషయాలు మాకు చెబుతారా అన్నారు. చెప్పండి అంటే మా విషయము చెప్పండి, ఆ పుణ్యాత్ముడు నాడే అపరిమళాలయుడు, ఆయన జన్మ వృత్తాంతము చెప్పండి, మా విషయము చెప్పండి, మీరు దయాసముద్రులు, మా ఎందుకు కాస్త దయ చూపండి అని అనేటప్పటికీ ఆయన అంటున్నాడండి, చెబుతున్నాడు, శృణుధ్వన్ ఆగత నాగతనయా తిస్రోపి సమాహితా. మీ పూర్వజన్మ వృత్తాంతం చెబుతున్నాను, చాలా శ్రద్ధగా వినండి మీరంతా కూడా. ఈ రత్నావళిను పూర్వమా, ఇది ఆడపావురం, మొదట్లో గత జన్మలో ఇది పావురం. ఈ విద్యాధరుడు ఉన్నాడే ఆయన కూడా గత జన్మలో పావురమే, వీళ్ళిద్దరూ గత జన్మలో భార్యాభర్తలు. కాబట్టి విద్యాధరుడితో ఈ పావురానికి గత జన్మలోనే వాళ్ళు భార్యాభర్తలు, అప్పటి నుంచి సంబంధం ఉంది. మీ ఇద్దరు కూడా పావురాలు. ఇదిగో నా ప్రసాదం ఉంది, త్రిలోచన మందిరం దగ్గరేగా ఇదంతా జరిగింది. నా ప్రసాదంలో మీరు ఉండి అక్కడ సేవ చేస్తూ ఉండేవాళ్ళు, మీ రెక్కల తాకిడితో ధూళినంతా ప్రసాదానికి పోగొడుతూ ఉండేవాళ్ళు, మీరు అన్నీ కూడా అక్కడ ప్రదక్షిణలు చేస్తూ ఉండేవాళ్ళు, అక్కడ స్నానం చేస్తూ ఉండేవాళ్ళు, ఆ నాలుగు నదులు కలిసిన పిలపిలా తీర్థంలో ఆ నీరు త్రాగుతూ కొద్ది అప్పుడప్పుడు నీరు త్రాగేవాళ్ళు, చక్కగా మధురమైనటువంటి నాదములు చేస్తూ ఉండేవాళ్ళు, చాలానే మీరు స్థిరమైనటువంటి చేతస్సుతో అక్కడ ఉన్నారు. అక్కడ జరిగే పూజలు గీజలు అన్నీ కూడా నామాలు, నామ సంకీర్తనాలు, పాటలు, పూజలు అన్నీ మీరు వింటూ చూస్తూ ఉండేవాళ్ళు. త్రియజ్జోని ప్రభావేణ నమృతవు మమ సన్నిధు. మీరు పక్షి జన్మ ఎత్తినందువల్ల గత జన్మలో మీకు మోక్షం ఇవ్వలేదు, పక్షి జన్మలో ఉన్నారు కాబట్టి ఆ జన్మలో మీకు అర్హత లేదు కాబట్టి అందువల్ల నేను మోక్షాన్ని ఇవ్వలేదు అంటే, మరి పశువులు పక్షులు కూడా ముక్తిని చెందుతాయి కదా అంటే తర్వాత జన్మలో పొంది కాశీకి వచ్చి ముక్తిని చెందుతాయి అన్నమాట, అందువల్ల మీకు నేను ముక్తిని ఇవ్వలేదు. అయితే మీరు అయోధ్యలో మరణించారు కాబట్టి, అయోధ్యలో అది ముఖ్య నగరం కాబట్టి అక్కడ మరణించినటువంటి వాళ్ళు కాశీకి వస్తూ ఉంటారు, ఇది నిశ్చయము. అందువల్ల నేను అయోధ్యలో మరణించిన చేట ఈమె ఉన్నదే ఆ పావురము రత్నదీపుని యొక్క కుమార్తెగా అయింది. అలాగేనే ఈ పారావతం ఉన్నదే విద్యాధరుడైనాడు, వీళ్ళిద్దరూ అయోధ్యలో మరణించారు, అందువల్ల విద్యాధరుడైనాడు పరిమళాలయుడు. నువ్వు అయోధ్యలోనే మరణించారు, ఇద్దరు పావురాలు కదా గత జన్మలో, అందువల్ల నువ్వు కూడా నాగరాజు కుమార్తె అయినావు. ఏషా మీ చెలికెత్తెలున్నారే ప్రభావతి, నాగరాజు పద్మి అనేటువంటి ఆయనకి కుమార్తెగా జన్మించింది. ఈ విషయం కూడా నేను చెబుతాను విను, త్రిశిఖుడు అని ఒక నాగరాజు కుమార్తెగానేమో ఈ కళావతి జన్మించింది. ఈ ముగ్గురు నాగకన్యలు కదా, అంతకుముందు వీళ్ళేమో ఎట్లా జన్మించారంటే నాగరాజు నాగా కన్యలుగా జన్మించారు మీ ముగ్గురు. వీళ్ళిద్దరు మాత్రం రెండు పావురాలు, ఇంకా మిగిలిన ఈ చెలికెత్తెలు ఇద్దరని చెప్పలా, అది కూడా చెబుతాను వినమని చెప్పి చెబుతున్నది. ఆ ఇద్దరి విషయం కూడా పూర్వం మూడు జన్మల క్రితం ఏమైందంటే చారాయణుడని ఒక ఆయన అట్ట, చారాయణ మహర్షి, ఆయనకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారండి. ఆయన ఏం చేశాడంటే తన కూతుళ్ళు ఇద్దరిని కూడా వాళ్ళని కోరిక ప్రకారం ఆముష్యాయనుడు యొక్క పుత్రుడు నారాయణుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ మహర్షి గారు తన పిల్లలకు ఆడపిల్లలు ఇద్దరుంటే వాళ్ళ కోరిక ప్రకారం ఆముష్యాయని యొక్క పుత్రుడు నారాయణునికి ఇచ్చి వివాహం చేశాడు. వాళ్ళ దురదృష్టం కొద్దీ ఏమైందంటే వాళ్ళ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే భర్త మరణించాడు. భర్త మరణించేటప్పటికీ ఏమైందంటే వీళ్ళే భర్త మరణించిన తర్వాత విధవ యొక్క ధర్మాలు గతంలో చెప్పడం జరిగింది. ఆ ధర్మాలన్నీ చక్కగా పాటించారు కానీ ఒక్క పొరపాటు చేశారండి వీళ్ళు. బాల్య చాపల్యంలో ఒక్క పొరపాటు చేశారు. ఎక్కడో చెట్టు ఇంట్లోనో అరటి చెట్టు ఉంటే బాల్య చాపల్యం చేత నేను ఇంట్లో వాళ్ళని అడగకుండా అరటి పండ్లు కోసుకొని తిన్నారు. ఆ కారణంగా ఏమైనారా అంటే తర్వాత జన్మలో వానర జన్మ వచ్చు. మన వాళ్ళు చాలామంది అంటే నేను కోసుకోవద్దని చెప్పట్లేదండి, ప్రమాదం చెబుతున్నా. ఇతరుల వస్తువులు చెప్పకుండా మనం తీసుకోకూడదు. పూలు రోడ్డు మీద వెళ్తాము, పాడడం ఇళ్లలో చెట్లు వేసుకుంటారు, రోడ్ల మీద వెళ్తూ పూలన్నీ కోసుకుంటూ ఉంటాం. పొద్దునే అదొకటి పాల ప్యాకెట్కి వెళ్తూ చెట్లన్నీ పూలన్నీ కోస్తాం, అది కూడా దొంగతనమే అవుతుంది. చెప్పి తీసుకుంటే కాదు, ఏదైనా అనుమతి తీసుకుని చేయాలి. ఎవరింట్లోకైనా ఎక్కడైనా ఇతరుల వస్తువు తీసుకునేటప్పుడు వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసుకుంటే చౌర్యం కిందకు వస్తుంది. ఎక్కడైనా సరే ఇంట్లో కానీ పెద్దల యొక్క అనుమతితో తీసుకోవాలి. చిన్న పిల్లలైనప్పుడు బయటైనా అంతే, వాళ్ళు చెప్పి తీసుకోవాలి. చెప్పి తీసుకుంటే దోషం లేదు వాళ్ళ అనుమతితో. వీళ్ళు చేసిన పొరపాటు అదండి. చిన్న పొరపాట్లు మనం ఎన్ని చేస్తామో ఇలాంటివి మనకు తెలియదు. అరటి పండ్లు చెప్పకుండా బాల్య చాపల్యం చేత తిన్నంతు కాను వాళ్ళు వానరులుగా జన్మించారండి. అరటి పండ్లు వానరులకు ఇష్టం కదండి. రంభాపురం ఆయన అరటి తోటలోనే ఉంటాడుగా ఆంజనేయ స్వామి. తర్వాత వాళ్ళ పేర్లుటండి, మొదటి జన్మలో పేర్లుట భవానీ గౌతమి ఇవన్నీ పేర్లు ఏవో పెట్టుకున్నారట. దేవత నదుల పేర్లు అందుకే పెట్టకూడదు అని చెప్పి అంటూ ఉంటారు. భవానీ గౌతమి నామ్యౌ తేతు చారాయణుడు కుమార్తెలుగా ఉన్నప్పుడు భవానీ గౌతమి ఇటవాళ్ళు. వైధవ్య దుఃఖం వచ్చిందిట కాబట్టి అతయేవ ప్రయత్నేన పరిణేత వివర్జయేత్ దేవ సరితాహ్వానం కన్యాం పాణిగ్రహేసుది. ఇది చెబితే కష్టంగా ఉంటుంది. దేవతల పేర్లను నదుల పేర్లు ఉన్న వాళ్ళ కన్యల్ని వివాహం ఆడొద్దు అని చెప్పి చెబుతున్నాడు. అదర్శే కశ్యచిత్ దైవ పేరు మార్చుకొని చేసుకోండి అండి, తప్పులేదు. అందువలనే అదర్శే కశ్యచిత్ దైవాద్ ఆశ్రమే పరమాద్భుతే. సరే ఇదంతా జరిగిపోయింది. ఈ శీలరక్షణం చేసుకున్నారు బాల వితంతువులుగా ఉండి. ఆ పుణ్యం చేత కాశీలో జన్మ వచ్చిందండి. శీలరక్షణ చేసుకుంటే చూడండి ఆడవాళ్ళకి ఎంత గతిగా ఉత్తమ గతులు కలుగుతాయి. చిన్నప్పుడు భర్త పోయి మరి ఏ 10 ఏళ్ల వయస్సులోనూ శీలరక్షణ చేసుకుని జీవితం అంతా ఉన్నారంటే విధవ వితంతు ధర్మాల్ని పాటిస్తూ దానివల్ల కాశీ జన్మ వచ్చిందండి. మనకు గుణగణాలను బట్టే మనకు తర్వాత జన్మ ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు కూడానే కాశ్యాం జనితమవాపతు సచ నారాయణం అవిప్రహ పితృశుశ్రూషణం వ్రత. ఆ నారాయణుడు ఉన్నాడే, ఎవరు వీళ్ళ భర్త, తండ్రికి బతికిన నాడు బాగా సేవ చేస్తూ ఉండేవాడు, పాము గరిచి వాడు తెచ్చాడు. వాడేమైనాడంటే పితృశుశ్రూష చేశాడుగా తల్లిదండ్రులకి, ఆ పుణ్యం వల్ల వాడేం చేశాడు పారావతమై కాశీలో ఉన్నాడు. పుణ్యం అండి, ధర్మం పాటిస్తే చూడండి ఎలాంటిది వస్తుందో. అందుకే ధర్మం అన్నిటికంటే ముఖ్యమైనది. తల్లిదండ్రుల్ని గురువుని గౌరవించడం ధర్మం కదా, ఆ ధర్మాన్ని పాటించడం వల్ల వాడు కాశీలో జన్మించాడు. ఎవరో ఆ నారాయణుడు పావురంగా. ఇప్పుడు అర్థమైంది కదా, నారాయణుడు మొట్టమొదట్లో ఈత ఈ పావురం, అంతకుముందు జన్మ నారాయణుడు, ఆ తర్వాత చారాయణ మహర్షి కుమారు అదే నారాయణుడు, ఆ తర్వాత జన్మలో ఎవరండి పావురాలు, ఈ జన్మలో ఇగో ఈ విద్యాధరుడుగా వచ్చాడనమాట. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమో గత జన్మలో పావురం, ఎవరో ఈ రత్నావళి, ఈ జన్మలోనేమో త్రిలోచనేశ్వరుని సేవించినందువల్ల నాగకన్యగా అవతరించింది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమైనారు, మొదటి జన్మలోనేమో విధవలు, ఆ తర్వాత జన్మలోనేమో వానరాలు, ఆ తర్వాతనేమో ఆ పుణ్యం ఉన్నది 3వ జన్మకు వచ్చింది, ఆ వచ్చి వీళ్ళిద్దరు కూడా నాగకన్యలుగా అవతరించి ఆ శివుని యందు భక్తి కలిగిందన్నమాట. ఇదయ్యా మీ పూర్వజన్మ యొక్క విషయాలు, కాబట్టి మీ ముగ్గురు కూడా ఉన్నదే నాకు ఇష్టులే, మీరందరూ కూడా మీ ముగ్గురికి ఆయనే భర్త అవుతాడు అని చెప్పి చెప్పాడనమాట. ప్రసాదస్య అస్య పార్శ్వే తు న్యగ్రోధస్తు మహానుభూత్ తస్మిన్ శాఖిని శాఖాడ్జే శాఖామృగ్యో బభూవతు. మీరేమని చేశారు, ఈ త్రిలోచన మందిరమునకు ఎదురుగుండానే ఓ చెట్టు ఉందిట, ఒక మర్రి చెట్టు ఉందిట, ఆ మర్రి చెట్టు పైన తిరుగుతూ ఉండేవాళ్ళుట ఇవి వానరాలయ్యి వీళ్ళిద్దరూ కూడా కాశీలో జన్మించి ఉంటుంటే ఏమైందంటే ఆ వానరాలుగా ఉంటున్నప్పుడు రోజు స్నానం చేసేవిటవి. అతిలోచన సరస్సులో స్నానం చేసి అగత్రిలోచన మందిరంలో చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తూ ఆ నీళ్లు త్రాగుతూ అప్పుడప్పుడు ఆ స్నానం చేస్తూ ఉన్నాయట. కాస్తనే జాతి స్వభావం కదా, చపల బుద్ధి కదా, ప్రదక్షిణం కూడా అనుకోకుండా చేస్తూ ఉండేవిట. ఈ త్రిలోచన మందిరానికి చాలాసార్లు అలా చేసినాయిట, లింగాన్ని కూడా చూచినాయిట. కొన్ని లింగాలు మనం ఆశ్చర్యపోతూ ఉంటాం, లింగాలపైకి వచ్చి కూర్చుంటాయండి. విశ్వనాథుడి మందిరంలోని కూడా ఒక్కొక్కప్పుడు వానరం వస్తూ ఉంటుంది. అక్కడ మహామహాలింగాలుంటే విశ్వనాథుడి మందిరంలో ఆ లింగాలపైన ఎక్కి తిరుగుతూ ఉంటాయి, అక్కడికి వస్తూ తిరుగుతూ ఉంటాయి వానరాలు. మేము అదే చెబుతూ ఉంటా, వాటిని ఏమనవాకండి, అవి కూడా ఏ వానరాలంటే ఏ పుణ్యం చేసుకున్నది ఇక్కడ వచ్చినాయి, లేకపోతే విశ్వనాథుడి మందిరంలో ఈ వానరాలు ఎందుకు ఉంటాయండి. అయితే మనల్ని చెయ్యవు అవి, అక్కడ ఉన్నటువంటి కాశీలో ఉన్నటువంటి కుక్కలు కానీ వానరాలు కానీ పశువులు కానీ మనల్ని బాధించవండి, అదొక గమనించదగిన విషయం. కేనచిత్ యోగి వేషేణ పాశేన నియంత్రితే, ఒకడేం చేశాడు, ఈ కోతుల్ని పట్టుకున్నాడు, వాడిని మెడ పాశం కట్టేశాడు, వాటిని ఆడించుకుంటూ జీవనం కొరకు వాడు తిరుగుతూ ఉన్నాడనమాట. అవి కూడానే కాలధర్మ వశం వల్ల మరణించినాయి. కాశీలో ఉన్నాయి కొంతకాలం ఇక్కడ త్రిలోచన మందిరంలో, తర్వాత బయట మరణించినాయి. వాడు ఎవడో తీసుకెళ్ళాడు సన్యాసి, వీటిని ఆడించుకుంటూ భిక్షకు ఎత్తుక్కుంటున్నాడు. ఈ కాశీవాస పుణ్యం వల్ల త్రైలోచనుణ్ణి సేవించడం వల్ల ప్రదక్షిణాలు చేసి వీళ్ళంతా ఆ ఇద్దరు కూడా నాగసుతులైనారు. వానరములుగా జన్మించి ప్రదక్షిణ చేసి ఇప్పుడు నాగకన్యలైనారు. పావురంగా ఉండి ప్రదక్షిణ చేసి నాగకన్య అయింది. ఇది అన్నమాట దీని యొక్క చరిత్ర. పావురంగా ఉండి ప్రదక్షిణ చేసి త్రిలోచన మందిరానికి విద్యాధరుడైనాడు. కాబట్టి వీళ్ళంతా కూడా నన్ను సేవించిన వాళ్ళేగా గత జన్మలో. అందువల్ల నే ఆ నా భక్తుడైనటువంటి ఆ విద్యాధరుడికి నా భక్తురాండ్రైన మీ ముగ్గురు బాధ్యులు అవుతారు పూర్ణని చెప్పి ఆ త్రిలోచన లింగంలో నుంచి వచ్చి చెప్పాడనమాట. తర్వాత మీరే చక్కగా మీ భోగాలన్నీ అనుభవిస్తారు. యదల్పమపి వై కాస్యాం కృతం కర్మ స్వభావం తస్య మోక్ష పరీపాకో నిశ్చితం మదనుగ్రహ. కాశీలో కొంచెం చేసినా సరే దాని పరిణామం మోక్షం, అది గుర్తుంచుకోండి. ఏం చేసినాయండి, ఊరికే అట్లా వెళ్తుంటే ఆ ధూళంతా పోయిందిట అది. అంటే దేవాలయాలు బాగు చేయటం కూడా చాలా పుణ్యం, అక్కడ ఓడవటం సమార్జనం చేయటం ఇవన్నీ కూడా. ఇదో మన కథలు, జ్ఞానవాపి దగ్గర ముగ్గులేస్తూ ఊడ్చిన వాళ్ళు, ఓంకారేశ్వరుడి దగ్గర ఊడ్చిన వాళ్ళు, వాళ్ళందరూ తరించారు. చేసిన పుణ్యం తక్కువ, పెద్ద ఏం ఖర్చు ఏమీ లేదు కదా, ఊరికే ప్రదక్షిణాలు చేసినాయి, ఏదో వింటూ ఉన్నాయి అంతే కదా. ఈ రెండు కూడా చిన్న కొద్ది పుణ్యం వల్లనే చూడండి, ఏదో కొద్దిగా నీళ్లు దాగేవి దాహం అయితే, అక్కడికి వెళ్ళి ఏదో చాపల్యం వల్ల ఆ నదిలో మునుగుతూ ఉండేవి అంతే చూడండి, దానికే మోక్షం వచ్చేసింది. కాశీలో కొద్ది పుణ్యం చేసినా అనంతమైన ఫలితం వస్తుంది. త్రిలోక్యాపి సర్వస్యా, మూడు లోకాలలో వారాణసి చాలా శ్రేష్టమైంది. ఓంకారలింగం అన్నిటికంటే గొప్పది, దానికంటే కూడా తతోపి అత్ర త్రిలోచనం, త్రిలోచనేశ్వరుడు అంతకంటే గొప్పది. ఇవన్నీ చూడాలండి. ఈ లింగములు మొత్తం 42 ముక్తిలింగాలు, వాటి వల్లనే ఇది ముక్తిక్షేత్రమైందని వరుసగా ఒక్కొక్క దాని గొప్పతనం చెబుతూ ఉన్నారు. సర్వప్రయత్నైన కాశ్యాం పూజ్య త్రిలోచన, పద్దగించకుండా ప్రయత్నపూర్వకంగా త్రిలోచనుని సేవించండి అని చెప్పి దేవదేవుడు ఆ దేవాలయంలోనికి అలింగంలో నుంచే వచ్చాడుగా, మళ్ళీ వెళ్ళిపోయినాడండి. మళ్ళీ ఆయన కాస్తనే సూక్ష్మరూపం ధరించి అక్కడికి వెళ్ళిపోయినాడు. వీళ్ళంతా ఇళ్ళకి వెళ్ళారు, ఈ అమ్మాయిలు ముగ్గురు కూడా వాళ్ళ నాన్నలకు ఇళ్లలో చెప్పారు. ఇంతలో ఏమైందా అంటే వైశాఖ మాసం వచ్చింది, అక్కడ మహాయాత్ర జరుగుతూ ఉంటుంది అక్షయతది నాడు. అక్కడికి ఏం చేశారు ఈ నాగకన్యలందరూ అక్కడికి వచ్చారు త్రిలోచనేశ్వర మందిరానికి. ఈ విద్యాధరుడు కూడానే, వీళ్ళు కూడానే అక్కడికి వచ్చారు, త్రిలోచనేశ్వరుడు యొక్క మందిరానికి వచ్చారన్నమాట. అక్కడికి వచ్చిన తర్వాతనే రోజున దేవస్య వరదానాచ పృష్ట్వా అన్యోన్యం కుళావళిం, మీరెవరు మీరెవరు నలుగురు కలుసుకున్నప్పుడు అనుకుంటాం కదండి, అట్లాగే మీ కులమేంటి మీరేంటి మీ పేరేంటి అని అనుకున్నప్పుడు అర్థమైంది ఆ విషయాలు. మరి వాళ్ళకి అంతకు ముందే చెప్పాడు కదా బలాని వాళ్ళు మీకు భర్తలు భార్యలు అవుతారని. ఆ తర్వాత వాళ్ళకి ఆ తల్లిదండ్రులు కాస్త ఆ పరిమళాలయుడికి ఇచ్చి వాళ్ళందరికీ కూడా వివాహం చేసేసారండి. విద్యాధరులు ఆ రకంగా చేశారన్నమాట. మదా మందారధామ సంతుష్ట ప్రాప్య తచ్చసు సుషాత్రయం. తర్వాత మందారధాముడు కూడా సంతోషించాడు, పరిమళాలయుని యొక్క తండ్రి ముగ్గురు కోడళ్ళు వచ్చారు మంచివాళ్ళని చెప్పి. రత్నదీపుడున్నాడే నాగేంద్రుడు, పద్మి, వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలే కదా మిగిలిన వాళ్ళు. రత్నావళి రత్నదీపుని కుమార్తె, పద్మి ఆయన కుమార్తె, త్రిశిఖుడు వాళ్ళ ముగ్గురు యొక్క కుమార్తెలు, వాళ్ళ ముగ్గురు కూడా చాలా సంతోషించారు. యామాదరం సమాసాధ్య మంచి అల్లుడు దొరికాడు అని. ఈ రకంగా ఎంతో సంతోషంతో వివాహ మహోత్సవం చక్కగా జరిగింది. ఎవరి లోకాలకు వాళ్ళు వెళ్ళిపోయినారండి, అదే ఆ విద్యాధర లోకానికి వెళ్ళిపోయినారు వీళ్ళందరూ కూడా. కాబట్టి త్రిలోచన లింగస్య వర్ణయంతో అతి గౌరవం సచ విద్యాధర శ్రీమాన్ నాగైభిర్ విపులం సుఖం. చాలా సుఖాలు అనుభవించాడు. ముఖ్యా వారాణసీం ప్రాప్త, అవన్నీ అనుభవించిన తర్వాత వారాణసికి వచ్చి ఆ త్రిలోచనేశ్వరుని సేవించి అక్కడ కమ్మటి గీతములు ఆలపించి తన యొక్క భార్యలతో పాటు నాగకన్యలతో పాటు తననుగా కాస్తనే మరిచిపోయినటువంటి వాడై చివరికి ఆ త్రిలోచనేశ్వర లింగంలో భార్యలతో సహా లీనమైపోయినాడు. ఇది ఇక్కడ జరిగిన ఇతిహాసం. కాబట్టి త్రిలోచనస్య మహిమ కలవు దేవేన గోపిత, ఇంత మహిమ కలిగింది. ఆ భగవంతుడు ఆ పరమేశ్వరుడే ఈ గొప్ప గొప్ప లింగముల యొక్క మహిమనే అవసరం కావాలనే గోప్యంగా ఉంచుతూ ఉంటాడు. అతో అల్పసత్వ మనుజానత, అందుకే అల్పసత్వులైనటువంటి వాళ్ళు ఆ లింగం వెళ్ళి చూడరు. కాశీకి ఎంతమంది వెళ్తున్నారండి, ఏం చూస్తున్నారు? ఆ 14 లింగాలు 14 విశ్వనాథుని చూసి వచ్చేటప్పుడు కలిసిపోయి హాయిగా మధ్యాహ్నం 3 గంటలు నిద్రపోతున్నారు. ఇంకా ఏముంది చూశాంగా విశ్వనాథుడు అనుకుంటున్నారు, కేదారేశ్వరుని చూశాం అయిపోయింది అనుకుంటున్నారు. చూడాల్సిన ఎన్నో ఉన్నాయి అక్కడ, అన్నీ మోక్షలింగాలు, వాటి వల్ల అది ముక్తి ఇచ్చేది. త్రిలోచన కథామేతం శ్రుత్వా పాపాన్వితో, ఈ కథ వింటేనే ప్రతి అధ్యాయానికి మనకు చెబుతున్నారండి. మరి ప్రతి అధ్యాయ ప్రతిరోజు పాపాలు పోతూనే ఉన్నాయి. ఏ రోజుకు ఆ రోజు అంత మొదటి రోజే అన్ని పాపాలు పోయినాయి, తర్వాత క్రమక్రమంగా పోతున్నాయి. విపాప్మ జాయతే మర్చో లభతేచ, పాపరహితుడై జన్మిస్తాడు మానవుడుగా, పాపరహితుడైన సజ్జనుడుగా తర్వాత వారణాసికి చేరుకుంటాడు. అది సప్తసప్తితమోధ్యాయ సమాప్త ప్రారంభం అండి. 77వ అధ్యాయం ఇది. చాలా మనందరికీ వెళ్ళేది అక్కడికి, మన ఆంధ్రులందరూ ఉన్నది అక్కడ. కేదారీశ్వరుడు మహిమ, కేదారీశ్వరుడు ఇంకా ఉంది కదండి, కేదార్ఘాట్ దగ్గర ఆ సోనార్పురాలో. ఒకప్పుడు అదంతా బంగారపు వీధులు అన్నమాట, బంగారపు మేడ. సోనా అంటే ఏంటండి, బంగారమేనా? అదనమాట. ఇప్పుడు సరే ఏ వీధులు, మొన్ననే చాలా బాధాకరమైనటువంటి విషయం, పట్టణాల్లో స్వచ్ఛతగా ఉన్నవి ఏవి ఉన్నాయని చెప్పి ఏదో లెక్క చేశారట. ఆ లెక్కలో అది 50వదో 60వదో అయింది అది వారాణసి ప్రధానమంత్రి గారిది. ఏదో ఆయన వచ్చిన రోజు మాత్రం బాగు చేస్తారండి, మరుసటి రోజు మామూలే. అక్కడేమో మరి శ్రద్ధ తీసుకోరు, ఆ ప్రభుత్వం పెద్ద శ్రద్ధ తీసుకోరు. కరెంట్ ఏదో కొంత ఈయన వచ్చిన తర్వాత మొదట్లో ఇచ్చారు, తర్వాత ఈయన మాట కూడా వినలా, మళ్ళీ ఇప్పుడు ఇస్తూనే ఉన్నారు రండి, మొత్తం మీద ఇస్తున్నారు. వచ్చిన కొత్తల్లో మాత్రం బాగా ఇచ్చారు కరెంటు. కొద్ది రోజులు పడుతుంది అది బాగు చేయాలంటే, అంత తేలిగ్గా అయ్యేది కాదు. అప్పుడు అట్లా ఉండేది, అంత దివ్యంగా ఉండేది కాశీ అన్నమాట. అందరూ మాత్రం కాశీలో ఆశ పెట్టుకున్నారు. ఆశ నిరాశ అవుతుందో ఏమవుతుందో మనకైతే తెలియదు. ఇప్పుడు బాగుపడుతుంది ఆశతో మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు. భగవంతుడు పరమేశ్వరుడు విశ్వనాథుడికే తెలియాలి. ఆ కేదారేశ్వరుని యొక్క మహత్యాన్ని గురించి చెబుతున్నారండి. శృణు అపర్ణే అభిదాస్యామి కేదారేశ్వర సంకథాం సమాకర్ణ్యాపియాం పాపోప్యపాతో జాయతే క్షణ. కేదారేశ్వరుడు మహిమ వింటేనే చాలటండి, పాపాలన్నీ పోయి అపాపుడైపోతట. కేదారం వెళ్ళాలి అనుకుంటే చాలు, కాశీలో ఉన్న కేదారం ఉండవు. మీరు కేదారం వెళ్ళాలనుకుంటే నిశ్చయానికి వస్తే చాలండి, టికెట్ తీసుకున్నారనుకోండి, జన్మ ప్రవృత్తి చేసిన పాపం అప్పుడే నశిస్తుంది. ఇంట్లో నుంచి ఇంకా ట్రైన్ ఎక్కడానికి బయటకు వచ్చారనుకోండి, కేదార్కి వెళ్దామని, రెండు జన్మల పాపం మన శరీరంలో నుంచి బయటికి వెళ్తుంది. మీరు మధ్య మార్గంలో ఉన్నారనుకోండి, 3 జన్మల పాపం పోతుంది. మనం ఇంటర్ ఏది ఏ ఇది అది ఏదో ఉంది ఇటార్సీకి వెళ్ళేటప్పుడు. సాయం కేదారే తిరుచరణ్ గృహే పి నివసన్ నూనం యాత్రా ఫలమవ. ఇక్కడ ఇంట్లో ఉండి సాయంకాలం పూట కేదార అంటూ ఉంటేనే యాత్రాఫలం వస్తుంది. కేదారే సేత్యయంధ్వని మోక్షలక్ష్మీ పురద్వార కవాటోద్ఘాటన ధ్వని. ఆ కేదార మందిరంలోనే రాసి ఉన్నది ఒక చోట, కేదార అంటే మోక్షలక్ష్మీ గృహము యొక్క ద్వారం తెరిగిపోతుంది, తెరుచుకుంటుందిట. ఆ ధ్వని, ఆ కవాట ధ్వనిట, తెరుచుకుండే ధ్వనిట అది. కేదారే సేత్యయం ధ్వని మోక్షలక్ష్మీ పురద్వార కవాటోద్ఘాటన ధ్వని. సాయంకాలం పూటనండి, శివుడికి చాలా ఇష్టమైంది సాయంకాలం పూట. సాయంకాలం పూట అనాలి, అందుకే సాయంకాలం పూట వెళ్ళి కాశీలో ఉన్నవాళ్ళు ఒకవేళ ఉదయం బద్దగించినా సాయంకాలం అన్నా వీళ్ళందరూ అక్కడ చేరుతూ ఉంటారు. దృష్ట్వా కేదార శిఖరం, కేదార శిఖరాన్ని చూడాలి. కేదారేశ్వరుడు మందిరం దగ్గర కొద్దిగా వెనక్కి వస్తే ఓ చిన్న రంధ్రంలో నుంచి చూస్తే ఆ శిఖరం కనిపిస్తుంది, గోపురం మనకు కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా మందిరంలో చిన్న రంధ్రం ఉంది, ఆ రంధ్రంలో నుంచి చూడాలి. అక్కడ సప్తజన్మ పాపలు పాపం పోతుందండి. అక్కడ కేదార శిఖరాన్ని చూస్తే అక్కడ ఏ తీర్థాలు ఉన్నాయో ఇక్కడ అన్ని తీర్థాలు ఉన్నాయి. ఎక్కడండి? కేదార్లో, హిమాలయ కేదార్లో ఉన్న తీర్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి. హరపాప హృదం అనుంది, అంటే పాపములన్నీ హరిస్తాయి. అది అక్కడ రేతోదక తీర్థం అనుంది, శివుని యొక్క రేతోదక తీర్థం. కుమారస్వామి జననం అప్పుడు రేతస్కరణం అయింది, ఆ రేతస్సు అక్కడ తీర్థంగా ఏర్పడింది కొంతపడి. అది అది చాలా అక్కడ ఆ నీరు అక్కడ తాగితే లింగములు మన యొక్క హృదయంలో ఉంటూ ఉంటాయన్నమాట. వాళ్ళంతా బ్రహ్మమయులైపోతూ ఉంటారు, లింగమయులైపోతూ ఉంటారు. ఆ కేదార మహాత్మ్యం అలాంటిది. కాశీ ఏది ఆ హిమాలయాలలో ఉన్న కేదారుడు. ఈ కేదారుణ్ణి శిఖరం చూస్తేనే చాలుటండి. అక్కడ అక్కడ ఉన్న నీరు తాగితే శిఖరం చూచి హరపాప హృదంలో స్నానం చేసి కేదారేశ్వరుని పూడిస్తే కోటి జన్మల పాపము నుండి ముక్తుడవుతాడు. నా అత్ర సంశయ, సందేహం వద్దన్నాడు. ఇంకా కాకనే ఒక్కసారి నమస్కరిస్తే చాలు, హరపాప తీర్థంలో పాపము హరిస్తుంది కాబట్టి హరిపాపం, అది రేతో తీర్థం, ఇట్లా రకరకాల పేర్లు దానికి ఉన్నాయి, ఇంకా ముందు ముందు వస్తాయి. అక్కడ గౌరీకుండం, దాన్ని అమ్మవారు మొట్టమొదటి స్నానం చేసింది అక్కడ. హరపాప కృతోదక, అక్కడ స్థాప్యలింగం హృదం భోజే ప్రాంతే మోక్షం గమిష్యతి. మన యొక్క హృదయంలో లింగం వచ్చేసేస్తుంది, ఆ లింగమయులమైపోయి చివరికి మోక్షాన్ని పొందుతాము అని చెప్పి అన్నారు. హరపాప హృదయంలో శ్రాద్ధం శ్రద్ధతో చేసినట్లయితే ఏడు తరాల వాళ్ళు నా లోకానికి వస్తారు అని చెప్పి చెబుతున్నాడు అండి. పార్వతీదేవితో శివుడు చెబుతున్నాడు ఇదంతా కూడా. పూర్వం రాధంతర కల్పంలో ఒక విషయం జరిగింది నేను చెబుతున్నాను, ఓ పార్వతీ విను నేను చెప్పే మాట శ్రద్ధగా. అగో ఇందులో ఉన్నమాట ఏనండి, అపర్ణ దత్తకర్ణాత్వం చెవి ఇటు ఉంచి వినమంటున్నాడు, అంటే శ్రద్ధగా వినమంటున్నాడు. ఒక బ్రాహ్మణ పుత్రుడు ఉన్నాడు, అతని పేరేంటి, అతను ఉజ్జయిని అండి. ఉజ్జయిని ఆయన మోక్షనగరపు వాడే, ఉజ్జయిని. ఆ ఉజ్జయినిలో వాడు ఉండేవాడు. అక్కడి నుంచి ఏమైనాడంటే అతని ఉపనయనం చేశారు. తండ్రి బాగానే బ్రహ్మచర్యంలో ఉన్నాడు, బాగా పాశుపత వ్రతం. అతడు ఏం చేశాడంటే కాశీకి వచ్చాడండి. చిన్నప్పుడే కాశీకి వచ్చాడు ఆ పిల్లవాడు. ఎవరండి అతని పేరు ఇంకా రాలేదుగా, వశిష్ఠుడు వస్తుంది రండి. పాశుపతి, కాశీ పాశుపత స్థలం, పశుపతి యొక్క స్థలం, పరమేశ్వరుడు యొక్క స్థలం, పాశుపతాచార్యులు ఉండేటువంటి చోటు. అక్కడికి వచ్చాడు, మొత్తం చూచాడండి. బ్రాహ్మణులంతా పాశుపతులైన వాళ్ళందరూ చాలా ఉన్నారు, చాలామంది ఉన్నారు. జటలు బాగా ధరించారు వాళ్ళు, లింగములను పూజ చేస్తూ ఉన్నారు, విభూతి ధరించి ఉన్నారు శరీరం అంతా. భిక్ష తీసుకుంటూ ఆహారం అదే కాలక్షేపణ చేస్తూ ప్రాణాలు నిలుపుకుంటూ ఉన్నారు. తర్వాతనే గంగా జలం తాగుతూ పుష్టిని పొందుతూ ఉన్నారు. ఇతరులను ఎవరిని నిందించకుండా ఉన్నారు. అక్కడికి వచ్చి ఒక వ్రతాన్ని తీసుకున్నాడండి. హిరణ్యగర్భుడని ఒక పాశుపతాచార్యుడు ఉన్నాడు, ఆయన దగ్గర ఒక నియమాన్ని తీసుకున్నాడు. ఆయనకు శిష్యుడైనాడు ఈ వశిష్ఠుడు అనే బ్రాహ్మణుడు. ఉజ్జయిని నగరం నుంచి వచ్చాడు, మోక్ష నగరం నుంచి. అయ్యే పాశుపత, ఈయన కూడా పాశుపతుడు అయినాడు. ఆ ఎవరి దగ్గర శిష్యుడైనాడండి? హిరణ్యగర్భుడు అనే ఆచార్యుల వారి దగ్గర. హరపాప తీర్థంలో రోజు స్నానం చేస్తుండేవాడండి, శరీరం అంతానే విభూతి స్నానం కూడా చేస్తుండేవాడు. మూడు పూట అక్కడ లింగాన్ని పూజిస్తూ ఉండేవాడు, అక్కడ ఉన్న లింగాన్ని. అతడి గురువుగారు లింగము రెండు ఒకటి, ఆ భేదం లేకుండా చూచాడు. భగవంతు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరంబ్రహ్మ. ఆ గురువుకి లింగమునకు భేదం లేకుండా అంత గురుభక్తితో ఉండేవాడు. ఆ అబ్బాయికి 12 ఏళ్ళు వచ్చినాయండి వశిష్ఠుడికి. అంతకంటే ముందే వచ్చేసాడు కాశీకి అనమాట, ఉపనయనం అయిన తర్వాత చదువుకొని వచ్చిన తర్వాత గురువుగారితో పాటు ఉన్నదే హిమాలయ కేదార యాత్రకు బయలుదేరి వెళ్ళాడండి. గిరిం గౌరీ గురోర్ గురుం, గౌరీ గురువు ఎవరండి? పార్వతికి తండ్రి ఎవరు? హిమవంతుడు. ఆయన యొక్క గురువు ఎవరు? ఆయనకు ఆ గౌరీ గురువు యొక్క గురువు అయినటువంటి కేదారేశ్వరుని చూడటానికని అక్కడికి వెళ్ళాడు. ఎత్ర గత్వా నశోచంతి కించిత్ సంసారిన క్వచిత్, అక్కడికి వెళ్తే ఇంక సంసారంలో ఉన్నవాళ్ళు దుఃఖించవలసిన పనులు ఉండదు. అక్కడనే నీరు త్రాగుతే చాలు లింగరూపం వచ్చేస్తుంది, లింగరూపాన్ని పొందుతూ ఉంటారు. అసిధారం గిరిం ప్రాప్య వశిష్ఠస్య తపస్విన ఈ వశిష్ఠుడు గురువుగారితో పాటు బయలుదేరి వెళ్తున్నాడండి. మధ్యలో అశుధారా పర్వతం దగ్గరికి వచ్చాడండి. హిరణ్యగర్భుడు ఉన్నాడే, మరణించేశాడు. వాళ్ళు గురువుగారు అక్కడికి వచ్చాడు, దారిలోనే మరణించాడు. హిమాలయ పర్వతాల మీద వెళ్తుంటే కేదారికి మధ్య మార్గంలో అశుధారా పర్వతం దగ్గర మరణించాడండి గురువుగారు. పశ్చదాం తాపసానాంచ విమానే సార్వకామికే, పైనుంచిట విమానం వచ్చేసిందండి. ఈయన కాస్తానే విమానంలో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయినారు కైలాసానికి. ప్రత్యక్షంగా ఈయనతో పాటు ఈ గురువుగారితో పాటు వెళ్ళినటువంటి పాశుపతులందరూ చూస్తూ ఉన్నారు. హిరణ్య గర్భాచార్యులతో వెళ్ళి ఈ వశిష్ఠుడు 12 ఏళ్ల పిల్లవాడు కూడా చూచాడండి. అందువల్ల ఎస్తు కేదారముద్దిశ్య గేహాదర్ధపదేభ్యో అకాదరస్ త్యజేత్ ప్రాణాన్ కైలాసే సచిరం వసేత్. కాబట్టి మనం ఉన్నదే కైలాసానికి వెళుతుంటే అర్ధ మార్గంలో ఏదన్నా రోగం వచ్చి చావలసిన పరిస్థితి ఏర్పడితే, అరే ఇంత ఎవరు లేనితోడు దిక్కు లేకుండా వస్తున్నానని అనుకోకుండా హాయిగా సంతోషంగా మరణిస్తే వాడు కైలాసానికి వెళ్తాడు. ఆ మధ్య ఎప్పుడూనే ఆ కాశీ అని ఉత్తర కాశీ అని ఉంది, అక్కడ దగ్గరే ఆ ఏరియాలో ప్రమాదం వచ్చి చాలామంది వేలాది మంది మరణించారు కదండి. అయితే ఏడుస్తూ ఇక్కడ దాచుతున్నామే మన వాళ్ళందరినీ విడిచిపెట్టి అనుకోకూడదు, ఇక్కడ వస్తున్నాం ఇంతకంటే కావాల్సిందే ఉంది. శివశర్మ ఏమనుకున్నాడు, మొదట్లో బాధపడ్డా హరిద్వారంలో మరణిస్తున్నాం ఇంతకంటే కావాల్సిందే ఉంది ముక్తి క్షేత్రంలో అని అట్లా సంతోషంగా మరణించాలి. అట్లా కనుక మరణిస్తే వాడు భయపడవలసినటువంటి పని లేదు, కైలాసంలో ఉంటూ ఉంటాడు. ఈ వశిష్ఠుడున్నాడే చూచాడు ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని. గురువుగారు తను చూస్తుండగానే కైలాసానికి వెళ్ళింది. అప్పటి నుంచండి కేదారేశ్వర యాత్రకు ఒక ప్రతి సంవత్సరం వెళ్ళాలి అని చెప్పి ఒక నియమం తీసుకున్నాడండి. ప్రతి చైత్రమాసంలో పూర్ణిమ నాడు వెళ్తుండేవాడు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో, ఇప్పటిలాగా విమానాలు కార్లు ఇవన్నీ లేవండి, బస్సులు నడిచి వెళ్ళాలి. ఆ రోజుల్లో కాశీ నుంచి నడిచి వెళ్ళేవాడు హిమాలయ కేదారానికి, వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ కాశీలోనే ఉంటూ ఉండేవాడు. ఆ గురువుగారు ఉన్నంతకాలం గురువుగారు, తర్వాత మిగిలినటువంటి పాశుపతులతో వెళ్తూ ఉండేవాడు అని చెప్పి ఒక నియమం తీసుకున్నాడు. ఎంతకాలం చేశాడంటే షష్ఠి రేఖాధికాముదా 61 సంవత్సరాల పైన చేశాడండి. 12 60 80 కదూ, 2 కదూ 83 ఇంకా దాటిందనమాట వయస్సు. 84 85 ఏళ్ల వయస్సు దాకా 62 ఏళ్ళు ప్రతి సంవత్సరం కాశీ నుంచి ఆ హిమాలయ కేదారానికి వెళ్ళి యాత్ర చేస్తూ ఉండేవాడు. ఆనందకే ఆ బ్రహ్మచారి కాశీలోనే ఉంటూ ఉండేవాడు. ప్రతి చైత్రమాసంలో వెళ్ళి వస్తూ ఉన్నాడు. చాలా సంతోషంగా అందరితో కలిసి వెళ్తూ ఉండేవాడు అనమాట, తన వాళ్ళందరితో కలిసి వెళ్తూ ఉండేవాడు అనమాట. ఒకరోజు ఇలా వెళుతూ ఉంటేనే మళ్ళీ బయలుదేరదామని చెప్పి బయలుదేరాడు. బయలుదేరితే నువ్వు పెద్దవాడి అయినావయ్యా, నీకు అసలే ఆరోగ్యం సరిగా లేదు, మరణిస్తావేమో, అందువల్ల వద్దని అక్కడ ఉన్నటువంటి తన సహచరులందరూ కూడా ఆయన వారించారండి. వారిస్తే ఆగల, నా నియమం ప్రకారం నేను వెళ్లాల్సిందే. మా గురువుగారు మధ్యలో పోతే కైలాసానికి వెళ్ళాడు లేదా, మా గురువుగారికి జరిగిన గతి నాకు పడుతుంది, పోతే పోని, నా నియమాన్ని ఎందుకు వదులుకోవాలని చెప్పి అందరూ వారిస్తున్నా బయలుదేరాడండి. బయలుదేరాడు చిన్నగా, ఎట్లకైతే ఈయన మధ్యలో దావల కేదారేశ్వరుడికి వెళ్ళాడండి. అప్పుడు ఈయన ఏమైందంటే, ఈయనకే అక్కడ అతి కష్టం మీద కేదారేశ్వరుడి దగ్గరికి వెళ్ళి రాత్రిపూట పడుకుంటే స్వప్నంలో కేదారేశ్వరుడు కనిపించి అంటున్నాడు, ఏమయ్యా ఇంత నిశ్చయంగా నువ్వు వచ్చాడు పట్టుదలగానని చెప్పి, నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా, నువ్వు బ్రాహ్మణుడు అయ్యండి, బ్రాహ్మణ భోజనం తప్ప నువ్వు శూద్రాన్నం ఎప్పుడూ తినలేదయ్యా. శూద్రాన్న పరిపుష్టే చెండికే భవం అమ్మ అమ్మవారితో చెబుతున్నాడు. అందువల్ల అతడిని అంటే నాకు చాలా సంతోషము, చాలా నిష్టగా ఉండేవాడయ్యా ఆయన. అందువల్ల నేను ఆమెకు అతనికి స్వప్నంలో కనిపించి చెప్పే వశిష్ఠుడికి, ఏమయ్యా దృఢమైన నియమం గలవాడా, నేను సంతోషించాను, నేను కేదారేశ్వరుణ్ణి, నీకేం వరం కావాలో ఇస్తానని చెప్పినంటే, ఆ స్వప్నాలు నిజం అవుతాయా, ఇది మిథ్య అనుకున్నాడు, ఇది అబద్ధం లేదు జరిగేది కాదు, నేను అబద్ధం చెప్పట్లేదయ్యా, నేను కేదారేశ్వరుని, నా మాట నమ్ము అని చెప్పి ఆయన మళ్ళీ మళ్ళీ చెప్పాడనమాట. నీకు వరం ఇస్తాను, కోరుకో ప్రసన్నున్నైనాను, నువ్వు ఏదోనే నాలాంటి వాళ్ళు అబద్ధాలు చెబుతారా, అందువల్ల నేను ఇది అబద్ధం అనుకోవద్దు, వరం కోరుకో అన్నాడు. నందులో నువ్వు సత్యవంతుడివి, నీకు ఇవ్వరాంది ఏమీ లేదు, ఒక నియమం పుని ఆ నియమం ప్రకారం నువ్వు చేస్తూ ఉన్నావు. అప్పుడు ఆ వశిష్ఠుడు అనేటువంటి వాడు వరం కోరుకున్నాడండి, నేను హిరణ్యగర్భుడి యొక్క శిష్యుణ్ణి, మహానుభావుడైనటువంటి నువ్వు, మీరు గనక ప్రసన్నులైతే నా వాళ్ళందరూ నాతో పాటు చాలామంది వచ్చారు. పాపం వాళ్ళంతా పెద్దవాళ్ళైనారు, ఈ కేదార్కి రావాలంటే వాళ్ళకు చాలా కష్టంగా ఉంది, కాబట్టి మీరందరూ వీళ్ళందరినీ అనుగ్రహించాలి, ఇదే నాకు వరము అన్నాడు. దేవీ తస్యేదమాకర్ణ్య పరోపకార కృతిశాలిన. అతడు ఏమని కోరుకున్నాడు చూడండి, తనకేదో కైవల్యం రావాలని కోరుకోవాలా, తన వాళ్ళని అనుగ్రహించమని కోరాడండి. పరోపకార బుద్ధి ఉండాలి, పరోపకార బుద్ధి ఉంటే భగవంతుడు ఇంతేగాని ఎంతసేపడి నా శ్రీరామ రక్ష నా ఊదరవయ అని చెప్పి అనుకుంటూ మనం ఇతరులకు ఎవరికి సహాయం చేయకుండా ఉంటే భగవంతుడు అనుగ్రహించడు. వినిటువంటివన్నీ మనం తెలుసుకోవాలి. పురాణ గాథల్లో కూడా మనకు పనికొచ్చే నిత్య జీవితంలో అనేకమైన ధర్మాలు ఉంటూ ఉంటాయి. అందువల్లనే ఆ పరోపకారం వల్ల ఇది అనేక సందర్భాల్లో ఈ విషయం వచ్చింది. కాశీలో ఉండే వాటిల్లో పరోపకారం కూడా ముఖ్యమైనది. పరాపకారం పనికిరాంది కాశీలో ఉండేవాళ్ళకి. ఆ పుణ్యం చేత నేను మళ్ళీ ఏమన్నానంటే, మళ్ళీ వరం కోరుకో, ఇంకా ఇస్తారు ఏవయ్యా నీకు అన్నా, ఇంకో వరం కోరుకోవనా అంటే, అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, బాగా పాశుపత వ్రతుడు, ఏమని హిమశైలమును హిమాలయ పర్వతం నుంచి మీరు కాశీకి వచ్చి ఇక్కడ స్థిరంగా ఉండాలి అని వరం కోరాడు. ప్రతి సంవత్సరం రావాలంటే మేము చాలా బాధపడుతున్నాం, మీరు ఇక్కడ వచ్చి ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఉండాలి మీరు అన్నాడు. తతఃప్రభాతే, సరే ఆ రోజు రాత్రి అలాగైపోయింది, స్వప్నంలో ఆయన అదృశ్యమైనాడు, తెల్లవారిందండి. అందరూ చూస్తూ ఉండగా హిమాలయ పర్వతం నుంచి దేవతలు అందరూ మహర్షులు దేవర్షులు చేస్తుండగా వశిష్ఠుడిని ముందు పెట్టుకొని హిమాలయ పర్వతం నుంచి కేదారేశ్వరుడు కాశీకి వచ్చేసాడండి. సర్వసార్థ సమాయుధం హరపాప హృదయ తీర్థే స్థితోహం తద్. ఆ కాశీలో హరపాప తీర్థం దగ్గర నేను అక్కడ ఉండిపోయినాను. ఇది ఒక కల్పంలో జరిగినటువంటి విషయం అన్నమాట. ఆరాధ్య మామనే నైవ ఉపుష, వాళ్ళంతానే నన్ను ఆరాధించి ఈ శరీరంతో వాళ్ళంతా కూడా ముక్తిని పొందారు. అప్పటి నుంచి కూడా నేను సాధకులకు సిద్ధినివ్వటం కొరకు కాశీలో నేను ఉంటూ ఉన్నాను. అవిముక్తే పరేక్షేత్రే కలికాలే విశేషత, కలికాలంలో విశేషంగా తరింపజేసే క్షేత్రం ఏదయ్యా అంటే అవిముక్తం. తుషారాద్రిం సమారుహ్య కేదారం వీక్షయత్ఫలం తత్ఫలం సప్తగుణితం కాశ్యాం కేదార దర్శనే. హిమాలయ పర్వతాలకు కొరుకుడు పడే చలిలో వెళ్ళి నారా బాధలు పడి ఎక్కి ఆ కేదారేశ్వరుని చూస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకంటే 7 రెట్లు ఫలితం కాశీలో కేదార దర్శనం వల్ల వస్తుంది అన్నారండి. గౌరీకుండం యథా తత్ర హంసతీర్థంచ నిర్మలం. అక్కడ గౌరీకుండ ఉన్నది, ఇక్కడ గౌరీకుండ ఉన్నది, ఇక్కడ హంసతీర్థం ఉన్నది, అదే ఇక్కడ హంసతీర్థం ఉంది, అక్కడ మధుస్రవ ఉంది, ఇక్కడ మధుస్రవ ఉంది, అక్కడ గంగా ఉంది, ఇక్కడ గంగా ఉంది, కాశ్యా కేదారేశ్వరులు ఉన్న తీర్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదం తీర్థం హరపాపం సప్తజన్మాఘనాశనం. ఈ హరపాప తీర్థము అంటే కేదార్ఘాట్లో అందుకే స్నానం చేయాలి మనం, 7 జన్మల పాపాన్ని పోగొడుతుంది. గంగాయాం మిళితం పశ్చాత్ జన్మకోటి కృతాఘం. 7 జన్మల పాపం పోగొట్టేది మొదట్లో, గంగ వచ్చిన తర్వాత 1 కోటి జన్మల పాపం పోగొడుతున్నది ఆ తీర్థం. అత్ర పూర్వంతు కాకులు, పూర్వమే ద్రోణకాకులు అని ఉన్నాయి, అవి కొట్టుకుని అక్కడట యుద్ధం చేస్తున్నాయిట. మేమందరం చూస్తూ ఉండగానే అక్కడ పడి హంసలైనాయి. నిన్న ఒకటి అనుకున్నాం, కృత్తివాస తీర్థం దగ్గర కూడా అన్నాభిషేకం చేసి పెడితే ఆ కాకులన్నీ కొట్టుకొని ఆ తీర్థంలో పడిపోయేటప్పటికీ హంసతీర్థంగా హంసలుగా మారిపోయినట్లు నిన్న చెప్పుకున్నాం, కృత్తివాసేశ్వరుడు మొన్న చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడానే అక్కడ పడినటువంటి కాకులన్నీ హంసలుగా మాకు ద్రోణకాకములు మారినేటండి. నువ్వు మొట్టమొదట్లో ఇక్కడ స్నానం చేశావు, అందువల్ల దీన్ని గౌరీకుండవన్నారు. ఇక్కడ అమృత గంగట అమృతస్రవ అమృత అంటే ఇక్కడ మరణించిన వాళ్ళకి అమృతత్వం వస్తుంది, అందువల్ల ఇక్కడికి గంగకు అమృతస్రవ అని పేరు. మహామోహ అంధకారమును పోగొడుతూ ఉంది, అనేక జన్మ జనిత జాడ్య ధ్వంసమును జాడ్యమును ధ్వంసం చేస్తుంది. ఇక్కడ సరసా మానస ఇక్కడ మానస సరోవరంతో ఇక్కడ తపస్సు చేసింది. సరసా మానసేనాత్ర పూర్వం తప్తం మహాతభ. ఈ కేదారఘాట్లో మానస సరోవరం లేదండి, తపస్సు చేసింది. కాశీలో మానస సరోవరం ఉంది, ఎక్కడుందండి? మనం చెప్పాను, ఆంధ్రాశ్రమంలో ఉంది. ఆంధ్రాశ్రమంలో ఉన్న భావి మానస సరోవరం. ఆ మానస సరోవరం అక్కడ మనం మన స్వామివారు వెళ్ళి అక్కడ మరి ఆ ప్రాంతం అంతా ఎట్లాగో ఉంటే అదంతా మరి తీసుకొని మరి అంతా బాగు చేయించి మన ఆశ్రమాన్ని మొట్టమొదటిసారిగా అందులో ఆశ్రమాన్ని కట్టాడనమాట. అక్కడ అంత మన పెద్దవాళ్ళందరూ చాలామంది అక్కడికి వచ్చారనమాట. అది ఆయన స్థాపించిన లింగం కూడా కరివిన సత్రానికి యువతల సందులో మానసేశ్వర లింగం, మానస సరోవరం. అన్ని నదులకు కూడా వేరే రూపాలు ఉంటాయి, అది స్థాపించిన లింగం కూడా ఉంది అక్కడ మానసేశ్వరుడని. అతస్తు మానసం తీర్థం జనే దానికే దానికి అక్కడట మానసతీర్థం కూడా స్నానం చేసిందిట, కాబట్టి తపస్సు చేసింది. ఆ గంగ కేదార్ఘాట్ని మానస సరోవరం అని కూడా అంటూ ఉంటారు. పూర్వం ఇక్కడ స్నానం మాత్రం చేతనే ముక్తి పొందేవాళ్ళు అండి, కేవలం స్నానం చేస్తే ఇంకా మోక్షమేట. పశ్చాత్ ప్రసాదిశ్చా, అప్పుడే దేవతలందరూ వచ్చి ఏమండి మీరు ఇక్కడ స్నానం చేసిన వాళ్ళందరికీ ముక్తి అయితే ఇంకా మాకు ఇంకా ఏం ఉద్యోగాలు మేమేం చేసుకోవాలి, స్వర్గానికి వచ్చేవాడు ఎవడున్నాడు, వీళ్ళు ఇక్కడ పుణ్యం చేసిన వాళ్ళేగా అక్కడ దేవతలు అయ్యేది, ఇంకా అప్సరసలు గతి ఏం కావాలి, వీళ్ళకి సుఖం ఇవ్వడానికే వాళ్ళు ఉన్నది, నరకంలో ఏమిటి, ఇంకా ఆయన ఉద్యోగాలు ఏంటి, వాళ్ళ యమభటులకు ఉద్యోగాలు ఏంటండి, యమధర్మరాజు చేసే పనే ఉంది. దేవతలందరూ ప్రార్థిస్తే కొద్దిగా అప్పుడు శివుడు మార్చాడు. ప్రతివాడు ఇక్కడ ముక్తి చెందుతున్నాడు ఇక్కడ మీ దగ్గరికి వచ్చేటప్పటికి స్నానం మాత్రం చేతనేని. సర్వే ముక్తిం గమిష్యంతి దేవేహ మానవా, ఇక్కడ అందరూ మరణిస్తూ ఉన్నారు, మరణించిన వాళ్ళందా ముక్తిని పొందుతున్నారయ్యా. తదో చిత్తిర్భవిష్యతి, ఇంకా అప్పుడు ఇంకా సృష్టి ఏమవుతుందయ్యా. సర్వేషామేవ వర్ణానాం ఆశ్రమాణం చ ధర్మిణం తస్మాత్ అనువిసర్గేత్ర మోక్షం దాస్యతి నాణ్యత. నువ్వు ఇలా ఇస్తే చాలా. అప్పుడు ఏమని చెప్పారయ్యా అంటే దీనికి ఏదన్నా ఒక మార్పు చేయాలని చెప్పి అనేటప్పటికీ, నువ్వు ఇక్కడ మరణించిన వాళ్ళకే మోక్షం ఇవ్వయ్యా, కేవలమే ఈ తీర్థంలో స్నానం చేసి కేదారేశ్వరుని దర్శిస్తేనే మోక్షం వస్తుందంటే మాత్రం చాలా ప్రమాదం ఏర్పడుతుంది మాకు నరకంలో స్వర్గంలో, మీరు కొద్దిగా మార్చాలి స్వామి దీన్ని, ఇక్కడ మరణించిన వాళ్ళకు మీరు ఇవ్వండి అని అడిగారు. తతస్తదుపరోధేన తథేదిజమయోదితం, సరే వాళ్ళందరూ కోరారు కాబట్టి నా వాళ్ళే కదా, నా పరిపాలిస్తూ ఉన్నారు కదా దేశాల్లో లోకాలని, సరేలే అన్నాను. అప్పటి నుంచి కేదారకుండంలో స్నానం చేసి కేదారేశ్వరుని పూజించి నమస్కారం లేదా కేదార కేదారాన్ని జపించినప్పటికీ నైశ్లేషీం శ్రియం దద్యామి అన్యత్రాపి తను త్యజం, ఆయన చూసిన వాళ్ళకే ఇక్కడే కాదు ఇతరత్రా మరణించినా కూడా నేను మోక్షాన్ని ఇస్తూ ఉన్నాను అన్నాడు. కేదార తీర్థంలో స్నానం చేసి పిండములు కనుక ఇస్తే 101 మంది వంశీయులు తరిస్తారటండి. ముఖ్యంగానే మంగళవారం అండి శ్రార్థం చేయాలి. అక్కడ మీరు వెళ్ళినప్పుడు కేదారకుండంలో శ్రార్థం మంగళవారం చేయాలి. భౌమవారి దరిశ అంటే అమావాస్య అన్నమాట. యదా దరిశస్తదా, మంగళవారము అమావాస్య రావాలి, అది ఎప్పుడో వస్తుందండి. అది శ్రావణ మాసం అయితే ఇంక చెప్పడానికి వీల. శ్రాద్ధతో నరహ కేదారకుండ మాసాద్య గయాం గయాశ్రార్థం, ఎందుకు మళ్ళీ వెళ్ళటం ఇక్కడ కనుక పిండ ప్రదానం చేస్తే అన్నాడు. కేదారం వెళ్ళాలి అనుకుంటేనే బుద్ధిర్దేయా నరైర్యం కాశ్యాం స్పృశస్త్వం కేదారం కృతకృత్యో భవిష్యతి, అక్కడ స్నానం దర్శిస్తేనే కృతకృత్యులు అయిపోతూ ఉంటారు. చైత్రమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి రోజున ఉపవాసం ఉండి 3 పుక్కిళ్ళు ఆ నీరు కనుక తాగినట్లయితే వాడి యొక్క హృదయంలో లింగములు ఉంటూ ఉంటాయి. కేదారంలో పైన కూడా అంతే. కేదారోదక పానీయన యథాతత్ర ఫలం లభే తదాత్ర కేదారంలో నీళ్లు తాగితే ఎంతటి పుణ్యమో ఇక్కడ పురుషులు కానీ స్త్రీలకు కానీ అలాంటిదే వస్తూ ఉంటుంది. కేదార భక్తుడిని గనక కేదార భక్తుడు ఉంటాడే వాడిని గనక పూజించి వాడికి వస్త్రాలు అన్నము డబ్బులు ఇస్తే ఆజన్మ జనితం పాపం చక్వాయాది మమాలయం, జన్మ ప్రహృతి చేసిన పాపం పోయి వాడు నా కైలాసానికి వస్తాడు. 6 నెలలు గనక కేదారేశ్వరుని నమస్కరించినట్లయితే దిక్పాలకులు యముడు మొదలైన వాళ్ళు అతనికి నమస్కారం చేస్తారు. కలియుగంలో కేదార మహత్యం యోపి కోపి నవేచ్చతి, ఎవడూ తెలుసుకోలేడు. ఎవడైతే తెలుసుకుంటాడో స పుణ్యాత్మ సర్వం వేచ్చతి సద్రం, వాడు అన్నీ తెలుసుకున్నవాడి కింద లెక్క. కేదారేశ్వరుని ఒక్కసారి చూచినా వాడు నా యొక్క గణాలలో నా అనుచరుడవుతాడు. తస్మాత్ కాశ్యాం ప్రయత్నేన కేదారేశం విలోకయేత్, కాబట్టి కాశీలో ప్రయత్నపూర్వకంగా కేదారేశ్వరుని మీరు రుణనాళ్ళు రోజు చూడండి అయ్యా. చిత్రాంగ ఇక్కడే దగ్గరలో చిత్రాంగదేశ్వరులింగం ఉంది కేదారేశ్వరుడికి ఉత్తరంగా, అదో పాడుబడిన ఇదులాగా ఉంటుంది. ఎప్పుడైనా వెళ్ళి దీపం కూడా ఉండదు, దీపారాధన చేసి చూచి రావాల్సి వస్తూ ఉంటుంది. దగ్గరలోనే ఉంది అక్కడ, అది మొన్న కూడా వచ్చింది ఈ లింగాన్ని. ఆ లింగమును అర్చించినట్లయితే స్వర్గభోగం స్వర్గానికి వెళ్ళిపోతాడు. కేదారానికి దక్షిణంలో నీలకంఠ విలోకనం, అంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని బట్టి కేదారుడికి దక్షిణంలో, కొంతమంది కేదారేశ్వరుని మందిరానికి వెనక వైపు నీలకంఠుడు ఉన్నాడని రాశారు గంగ వైపు ఎడం చేతి వైపు, కానీ కేదారేశ్వరుడికి దక్షిణంగా అంటున్నాడు. కేదారేశ్వరుడికి దక్షిణంగా భూమానందాశ్రమం ఉంది. భూమానందాశ్రమంలో మోక్షలక్ష్మీశ్వరుడు నీలకంఠుడు ఉన్నాడు. ఈ కాశీఖండం ప్రకారం భూమానందాశ్రమంలో మోక్షలక్ష్మి పక్కన ఉన్నటువంటి ఆయనే నీలకంఠుడు అని స్పష్టంగా తెలుస్తున్నది మనకు. కేదారా దక్షిణే భాగే నీలకంఠ విలోకనాథ్ సంసార వరగదష్టస్య తస్య నాస్తి సంసార సర్పంచేత దష్టుడైనటువంటి వాడికి వాడికి దుఃఖం భయం ఉండదు ఇంకా, అంటే సంసారంలో పడడు. దానికి వాయువ్య దిశలో అంబరీషేశ్వరుడు అనేటువంటి లింగం ఉన్నది, అది చూస్తే ఇంకా గర్భవాసం ఉండదు. కాశీలోనే ఇంద్రజ్యుమ్నేశ్వర లింగం అని కేదార్ ఘాట్ పైన ఉంది. గంగ బాగా పైకి వచ్చినప్పుడు ఆ ఇంద్రజ్యుమ్నేశ్వర లింగాన్ని చూస్తారు. ఇంకొకటి బాగా పైకి రావాలి, అప్పుడు వచ్చినప్పుడు ఆ ఇంద్రజ్యుమ్నేశ్వర లింగాన్ని మెట్ల పైన ఉన్నది చూస్తారు. వర్షాకాలంలో బాగా పైకి రావాలి. మణికర్ణిక దగ్గర కూడా ఉన్నది ఇంద్రజ్యుమ్నేశ్వర లింగం. అప్పుడు కూడా ఆ లింగం దాకా రావాలంటే బాగా పైకి రావాలి. ఎప్పుడో రెండు మూడు ఏళ్ళకి ఒకసారి వస్తుంది. అక్కడికి వెళ్ళి ఆ లింగాన్ని ఆ రోజు దర్శించి పూజించి వస్తూ ఉంటారు. ఆ పూజించినట్లయితే ఇంద్రజ్యుమ్నేశ్వరుని తేజోమయమైన యానంతో స్వర్గానికి వెళ్ళి సంతోషాన్ని పొందుతాడు. అక్కడ దగ్గరలోనే కాళంజలేశ్వరుడు, అంటే మనమే కేదారేశ్వరుడు మెట్లు దిగితే గంగానదికి వెళ్తే కుడివైపు పెద్ద లింగం ఉంటుంది, అది కాళంజలేశ్వర లింగం అండి. మెట్ల మీద ఉంటుందన్నమాట. అది కనుక జర కాలము ఇవన్నీ జయించి నా లోకంలో ఉంటారు అన్నాడు. క్షేమేశ్వర ఘాట్ తెలుసు కదండి, శంకరమఠం ఉంది కదూ, ఆంధ్రాశ్రమం దగ్గర శంకరమఠం, శంకరమఠం దగ్గర హనుమాన్ మందిరం ఉంటుంది కదూ. ఆ పక్క నుంచి మన వాళ్ళు వెళ్ళి క్షేమేశ్వర ఘాట్ అయితే మెట్లు దారవులేని అక్కడ తపస్సు స్నానం చేస్తారు. దానికంటే అది ఉద్దనం, కేదార్ ఘాట్ చాలా మంచిది, సప్తతీర్థాలలో అది వస్తూ ఉంటుంది. కాబట్టి ఉన్నదే క్షేమేశ్వరుడు అంటే ఎవరండి, గత జన్మలో నైగమేయుడు విష్ణు. అక్కడ ఏదో విశ్వేశ్వరుడి దగ్గర కైలాసంలో ఉండి ఆయనకు ఆంతరంగికమైనటువంటి గణవత్తుడు. ఆ నైగమేయుడు శాపం వల్ల క్షేమేశ్వరుడుగా క్షేమకుడుగా వచ్చాడు. ఆ క్షేమకుడే అక్కడ తపస్సు చేసి పరమేశ్వరుడు కేదారేశ్వరుడు యొక్క అనుగ్రహంతో చక్కటి కవిత్వం చెప్పి ఒక పుస్తకం రాశాడు. శివమహిమన స్తోత్రం ఇంకా ఇతర పుస్తకాలు కూడా రాశాడండి. అవన్నీ వ్యాసుడికి గొప్పతనం వస్తుందని అవన్నీ గంగలో భారయించాడు తర్వాత విష్ణు శివుడు. అందువల్లనే ఆయనే పుష్పదంతుడు. ఆయన మళ్ళీ వేరే ఇంకో లింగం కూడా స్థాపించాడు పుష్పదంతేశ్వరుడని కాశీలో. క్షేమేశ్వర ఘాట్లో స్థాపించింది క్షేమేశ్వర లింగం. ఆ నైయమేయుడు అతడు పూర్వజన్మలో. ఇవన్నీ అంటే ఇందులో లేవు, ఇతరత్ర పురాణాలలో ఉన్నాయి. ఆయన చూస్తే క్షేమం వచ్చేస్తుంది. దేవదేవేన వింజారే కేదార మహిమా మహాన్. ఈ రకంగా దేవదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో కేదారేశ్వర మహిమని చెప్పడం జరిగింది. ఎవరికి? పార్వతీదేవికి. నేను నీకు చెప్పానయ్యా కేదా అని కుమారస్వామి అంటున్నాడు అగస్త్య మహర్షితో. కేదారేశ్వర లింగస్య శ్రుత్వా ఉత్పత్తిం కృతిం నరః. ఇది వింటే చాలండి ఈ లింగ ఉత్పత్తిని. శివలోకమవాప్నోతి నిష్పాపో జాయతే క్షణ. శివలోకానికి వెళ్తాడు, పాపరహితుడు అవుతాడు. దీని గురించి ఇంకొక కథ ఇంకో కల్పంలో ఉన్నది, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది, అది రేపు చెబుతాను. ఇదొక కల్పంలో జరిగిన విషయం. మరొక కల్పంలో ఇంకొక రకంగా ఈ కేదారేశ్వరుని గురించి ఉన్నది, కల్పాంతరంలో జరిగింది, పురాణాలలో పురాణాంతరంలో ఉన్నది. ఆ విషయం కూడా సంగ్రహంగా రేపు 5 నిమిషాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత యమధర్మరాజు స్థాపించిన లింగం, దాని గొప్పతనం రేపు రాబోతున్నది. ఇవన్నీ సిద్ధలింగాలు, మోక్షలింగాలు, విశాలాక్షి దగ్గర ఉంది. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. మంగళం శ్రీ మహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయినే అన్నపూర్ణాసమేతాయ విశ్వనాథాయ మంగళం. హర హర మహాదేవ శంభో. కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీక సంగే. హర హర మహాదేవ శంభో. కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీక సంగే. హర హర మహాదేవ శంభో. కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీక సంగే. విశ్వస్య కళ్యాణమస్తు ధర్మస్య జయోస్తు. అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు గోవధస్య నిషేధోస్తు లోకస్య కళ్యాణమస్తు. ఓం నమః పార్వతీపతయే.